మధ్యలో ఉన్నటువంటి దైవజనులు మరి రజనీకాంత్ గారికి రెండవ వర్తమానాన్ని అందించడానికి సమయాన్ని ఇస్తుంది.
ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో కూడి వచ్చిన మీ అందరికీ వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. వేదికను అలంకరించినటువంటి అధ్యక్షుల వారికి, మిగతా పెద్దవారికి, నాకంటే ముందు ప్రసంగం చేసినటువంటి మా ప్రియ మిత్రులు, సహోదరులు, దేవుని సేవకులైనటువంటి పిఏ స్వామి అన్నయ్య గారికి నా వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ప్రియులారా, రాజమండ్రి కాకినాడ ప్రాంతం రావటం నా జీవితంలో ఇది రెండవ మారు. పోయిన సంవత్సరం ఎడ్వర్డ్ విలియమ్స్ గారు నపుంసకుల మధ్య ఒక మీటింగ్ పెడితే దాంట్లో మాట్లాడటానికి ఈ ప్రాంతం వచ్చాను. మరలా ఈ సంవత్సరం ఈ ప్రాంతానికి రావటం జరిగింది. అతిశయోక్తి కాదు, కానీ స్వామి అన్నగారు వాక్యం చెప్పిన తర్వాత మరలా నాలాంటి వాడు మాట్లాడితే దమ్ బిర్యానీ తిని మరలా పెరుగన్నం తిన్నట్లు ఉంటదేమో అని నాకు భయంగానే ఉంది. నాకు 2 నెలల క్రితమే చెప్పాడు, తమ్ముడు రజనీకాంత్, ఈ సహవాసంలో ఉండేటటువంటి వాళ్ళు వాక్యంలో కొంచెం బలమైన వ్యక్తులు, ఆసక్తి కలిగిన వారు, ప్రభువుని బాగా ప్రేమించేవారు, ప్రభువు కోసం చాలా ఎక్కువగా త్యాగాలు చేసినటువంటి గుంపు ఈ గుంపు అని చెప్పాడు. అందుకని కొంచెం తడబడుతూనే భయపడుతూనే ప్రభువును బట్టి ధైర్యం తెచ్చుకుంటూ మీ మధ్యలో ఇలా నిలబడి మాట్లాడుతూ ముందుకు సాగాలని కోరుకుంటున్నాను. నిన్నటి దినాన నేను సౌలు అనేటటువంటి ఇశ్రాయేలీల మొట్టమొదటి రాజుగారి జీవితంలో ఉన్నటువంటి కొన్ని సుగుణాలను మీకు నేను తెలియచేశాను. వాస్తవంగా ఆయన జీవితాన్ని నేను ఈ మధ్యాహ్నం కూడా పునఃప్రారంభించాలి. ఎందుకనో స్వామి అన్నయ్య గారు మాట్లాడుతూ ఉన్నప్పుడు నా మనసు ఇంకొక లేఖన భాగాల మీదకి వెళ్ళింది. ఆ లేఖన భాగాల్లో నేను ఎంతో ఆలోచన చేసినప్పుడు ప్రభు ఆ వాక్యాలను మీతో పంచుకోమని నాతో మాట్లాడుతున్నట్లుగా అనిపించింది. అందుకే నేను చాలా తీవ్రంగా ప్రభు సన్నిధిలో ఆలోచన చేసి అడిగి మీ మధ్యకు ఆ వాక్య భాగాలను తీసుకొస్తున్నాను. ఈ దినాల్లో క్రైస్తవుల మధ్య జరుగుతున్నంత పరిచర్య మునుపెన్నడూ లేనంత గొప్ప పరిచర్య జరుగుతుందని చెప్పటానికి ఏమాత్రం సందేహం లేదు. రకరకాల ప్రసార మాధ్యమాల ద్వారా దేవుని యొక్క వాక్యము ప్రపంచంలో ఉండే అనేక మారుమూల ప్రాంతాలకు సహితము వ్యాప్తి చెందుతూ ఉంది. ప్రచురణ బాగానే ఉంది. దీని గురించి మనం ఆలోచన చేస్తే ప్రపంచంలో ఈ గ్రంథాల ముద్రణ గురించి మనం ఆలోచన చేసినప్పుడు ఈ క్రిస్టియన్ లిటరేచర్కి సంబంధించినంత ముద్రణ మరి ఏ గ్రంథాల్లో జరగట్లేదు. అవి పాటలంటారా, పద్యాలంటారా, వ్యాఖ్యానములంటారా, లేకపోతే ఏమైనా అనండి, దీనికి జరిగినంత ప్రచురణ, ప్రింటింగ్ మరి దేనికి జరగట్లేదు. ప్రచారము బాగానే ఉంది, ప్రింటింగ్ కూడా చాలా ఎక్కువగానే జరుగుతూ ఉంది. అయితే సరైన ప్రవర్తన కలిగిన క్రైస్తవులు మాత్రం కొరవేరారు అని 2 సంవత్సరాల క్రితం ఒక దైవజనుడు ఒక ప్రాంతంలో మాట్లాడుతూ ఉంటే ఆ సందేశాన్ని నేను విన్నాను. ఆయన ఇలా అన్నాడు, ఏమండి ప్రపంచంలో ప్రభువైన యేసు క్రీస్తు వారి గురించినటువంటి ప్రచారము విస్తృతంగా జరుగుతూ ఉంది. ప్రభువైన యేసు క్రీస్తు వారికి సంబంధించినటువంటి ప్రచరణ విస్తృతంగా జరుగుతుంది. కానీ దురదృష్టం ఏంటంటే ఆ ప్రభువును గురించి తెలుసుకొని మార్చుకొని నేర్చుకొని అలా జీవించేటటువంటి వ్యక్తులు మాత్రం చాలా తక్కువగా ఉన్నారని ఒక గొప్ప దైవజనుడు ఒక గొప్ప సభలో తన ఆవేదనను వ్యక్తం చేశాడు. ఆ దైవజనుని మాటలు విన్న నాట నుండి నాకు కూడా ఆ మాటల గురించి ఆలోచన చెయ్యాలి, ఈ మాటల మీద నేనెంతో ధ్యానం చెయ్యాలని నాకు కూడా అనిపించింది. అలా ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు నాకు దేవుని గ్రంథములో ముగ్గురు వ్యక్తులు నా దృష్టికి వచ్చారు. ఆ ముగ్గురు వ్యక్తులను ఈ మధ్యాహ్నకాల సమయంలో మీ దృష్టికి తీసుకొస్తాను. ఈ ముగ్గురు వ్యక్తులు కూడా మీకు బాగా సుపరిచితులే. వీళ్ల మీద మీరు అనేక ప్రసంగాలు వినుండొచ్చు, వీళ్ల గురించి అనేక సార్లు మీరు ప్రసంగాలు చేసి ఉండొచ్చు, వీళ్ల గురించి మీరు అనేక సార్లు అనేక మందికి వివరణాత్మకంగా మాట్లాడుండొచ్చు. కానీ ఈరోజు ఈ మాటలు నీవు నేను మనమందరము ఎంతో భక్తి శ్రద్ధలతో వినాలనేది నా మనవి. ముగ్గురు వ్యక్తుల గురించి మీకు పరిచయం చేస్తాను. మొదటి వ్యక్తి ఆదికాండము 19వ అధ్యాయంలో అంతకు ముందే కనపడతాళ్ళండి, 19వ అధ్యాయంని నేను తీసుకుంటూ ఉన్నాను. అందులో కనబడేటటువంటి వ్యక్తి లోతు గారు. రెండవ వ్యక్తి, నేను మాట్లాడాలనుకుంటున్నటువంటి రెండవ వ్యక్తి హిస్కియా గారు. దినవృత్తాంతాల్లోనూ రాజుల గ్రంథాల్లోనూ మనకు కనబడతాడు. మూడవ వ్యక్తి, నేను మాట్లాడుకోవాలనుకుంటున్నటువంటి వ్యక్తి యోహాను సువార్తలో 12వ అధ్యాయంలో కనబడేటటువంటి లాజరు గారు. ఈ ముగ్గురు వ్యక్తుల గురించి 45 నిమిషాలు మాట్లాడి నేను నా సమయాన్ని ముగించుకొని ప్రార్థన చేసి వెళ్ళటానికి ఇష్టపడుతూ ఉన్నాను. మిత్రులారా, మనమందరము ఆదికాండము 19వ అధ్యాయము పదహారవ వచనాన్ని మనమందరము కలిసి చదవాలనేది నా యొక్క విజ్ఞాపన. ఆదికాండము 19వ అధ్యాయము 16వ వచనము మనమందరము కలిసి చదువుదాం. పేజీ నెంబర్ 13వ పేజీ, పాత నిబంధన గ్రంథము. అతడు తడవ చేసెను, అప్పుడు అతని మీద యెహోవా కనికర పడుట వలన ఆ మనుష్యులు అతని చేతిని, అతని భార్య చేతిని, అతని ఇద్దరి కుమార్తెల చేతులను పట్టుకుని వెలుపులకు తీసుకొని వచ్చి ఆ ఊరి బయట ఉంచిరి. ప్రార్థన చేసుకుందాం. గొప్ప తండ్రి, గొప్ప నాయన, మీ దాసులు మా అన్నగారైన స్వామి అన్నగారు గొప్పగా మీ సందేశాన్ని మీ ప్రజలకు అందించారు. తద్వారా అనేక మంది మీ వైపు ఆకర్షితులై సరిచేసుకోవటానికి సిద్ధపడ్డారు. మరికొన్ని నిమిషాలు నాలాంటి వాణ్ణి కూడా మాట్లాడటానికి మీరు అనుమతిని ఇచ్చి నిలబెట్టి మీ వాక్కులను నా నోటిలో ఉంచి మీ ఆత్మ సంబంధమైన సంగతులను మీ ఆత్మ ద్వారా వివరిస్తూ కూర్చున్న వారి ఆత్మలతో తేటతెల్లంగా వాటిని వివరించటానికి మీరు ఇష్టపడుతూ ఉన్నందుకు వందనాలు. దయతో కరుణించండి, దీవించండి, ఆశీర్వదించండి, వివరించి మేలును మాకు కలుగు చేయమని ఈ మనవులన్నీ రక్షకుడును మీ ప్రియ కుమారుడైన క్రీస్తు ప్రభులు వారి పాదముల యొద్ద అడిగి వేడుకుంటున్నాము స్వామి, ఆమేన్. ప్రియులరా, ఈ 19వ అధ్యాయానికి ముందు ఈ లోతు గారి గురించినటువంటి విషయాలు చాలా మనకు కనబడతాయి. 13వ అధ్యాయంలో అబ్రహాము గారి అన్న కుమారుడైనటువంటి ఈయన అబ్రహాము గారితోటి ప్రయాణాన్ని ప్రారంభించాడనే సంగతి మనకు అర్థమవుతుంది. అక్కడ మనము జాగ్రత్తగా గమనించినట్లయితే 12లో మనం గమనిస్తాము, 13లో మనము కొన్ని విషయాలు చూస్తాము. ఎంతో తెగువ కలిగినటువంటి వ్యక్తిగా, ఒక తెగువ కలిగినటువంటి ఒక గొప్ప నాయకుణ్ణి వెంబడించినటువంటి వ్యక్తిగా మనకు కనబడేటటువంటి ఈ లోతు అన్నయ్య గారు 19వ వచనంలో, లేకపోతే చాలా వచనాలు ఉన్నాయిలేండి, మనకున్న సమయ భావన బట్టి నేను అక్కడక్కడే మాట్లాడతాను, మనకు కొన్ని కొత్త విషయాలను ఆయన చూపిస్తాడు. ఆయన గురించి మనం ఆలోచన చేయాలంటే ఆయన సొదొమను గుమారాను ఆయన వాళ్ళ చిన్నాన్నగారి దగ్గర వేరు అయ్యేటప్పుడు ఎన్నుకున్నటువంటి వ్యక్తిగా మనం చూస్తాం. అక్కడ ఆయన స్థిరపడినటువంటి వ్యక్తిగా చూస్తాం. ఆయన అక్కడ గవిని యొద్ద కూర్చున్నటువంటి వ్యక్తిగా మనం చూస్తాం. ఆయన అక్కడ ఇళ్లు కట్టుకున్నట్లుగా మనం చూస్తాం. ఆయన అక్కడ ఎంతో సంపదను సంపాదించుకున్న వ్యక్తిగా మనము చూస్తాం. మరి ఆ ప్రాంతము దేవునికి ఎంతో విరోధమైనటువంటి పనులు చేస్తున్న ప్రాంతంగా దేవుడు చూచాడు. దేవుడు మనసు కలత చెందింది. దేవుని మనసు కలత చెందినప్పుడు దేవుడు ఆ పట్టణాన్ని నాశనం చేయాలని అనుకున్నాడు. అంతకుముందే అబ్రహాము గారు ప్రార్థన చేశారు. ఆ ప్రార్థనను బట్టి ప్రభువు అతన్ని ఆ ప్రాంతము నుండి తప్పించినట్లుగా లేఖనాలు మనకు తెలియచేస్తాయి. ఈ 19వ అధ్యాయములో దేవుని యొక్క మనుషులు అనగా దూతలు వారి దగ్గరకు వచ్చి ఆ ప్రాంతాన్ని ఖాళీ చేయమని వారిని అడిగినట్లుగా, వారికి తెలియచేసినట్లుగా మనకు అర్థమవుతుంది. దానికి ముందు చాలా విషయాలు జరిగేలాయండి, వాటి గురించి నేను సవివరంగా ఇక్కడ నుండి మాట్లాడలేను. అయితే లోతు గారు తన భార్య, తన ఇద్దరు కుమార్తెలు, తనకు కాబోయేటటువంటి అల్లుళ్ళు ఎందుకనో తడవ చేసినట్లుగా మనకు కనబడుతుంది. నా దృష్టి ఆ 16వ వచనానికి ఎందుకు వెళ్ళిందంటే, అతడికి చెప్పబడిన తర్వాత కూడా, అతడు తడవ చేసిన తర్వాత దేవుని బిడ్డలు వారి చేతులు పట్టుకొని కరుణతోటి బయటికి లాక్కొనొచ్చారు. మిత్రులారా, ఈ వాక్యముని మనము జాగ్రత్తగా గమనించినట్లయితే ఇప్పటి వరకు దేవాతి దేవుడు మన జీవితాల్ని మన కాళ్ళు చేతులు గడ్డాలు పట్టుకొని బ్రతిమలాడినట్లుగా చాలా ప్రాంతాల్లో నుండి మనల్ని తప్పించాడని చెప్పటానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను. ఈ 19వ అధ్యాయము 16వ వచనాన్ని గనక మనము ఇంకొంచెం లోతుగా చూస్తే 15వ వచనంలో ఉంటుంది, తెల్లవారినప్పుడు ఆ దూతలు లోతును త్వరపెట్టి లెమ్ము, ఈ ఊరి దోష శిక్షలో నశించిపోకుండా నీ భార్యను ఇక్కడినున్న నీ ఇద్దరు కుమార్తెలను తీసుకుని రమ్మని చెప్పిరి. ఆయనకి చెప్పటం జరిగింది. తడవ చేస్తూ ఉన్నప్పుడు దేవుడు అతని మీద కనికరపడ్డాడు. దేవుడు కనికరపడి చేతులు పట్టుకుని వారిని వెలుపులకు తీసుకొని వచ్చి ఆ ఊరి బయట ఉంచారు. ఆ తర్వాత ఆయన చెప్పినటువంటి మాట ఏంటంటే, నీవు త్వరగా పారిపో అని ఆయన చెప్పాడు. ఈ పట్టణాన్ని నేను నాశనం చేయబోతూ ఉన్నాను, నువ్వు త్వరగా పారిపో అన్నప్పుడు లోతుగారు ప్రభుతో అన్నాడు. 18వ వచనాన్ని గనక మనము చూస్తే ఆయన అన్నాడు ఏమండి, ఇదిగో నీ కటాక్షము నీ దాసుని మీద వచ్చినది, నా ప్రాణము రక్షించుట వలన నీవు నా ఎడల కనపరిచిన నీ కృపను ఘనపరిచితివి. నేను ఆ పర్వతమునకు తప్పించుకుని పోలేను, ఈ కీడు నాకు సంభవించి చచ్చిపోదునేమో. ఇదిగో పారిపోవుటకు ఈ ఊరి సమీపములో ఉన్నది, అది చిన్నది, అక్కడికి తప్పించుకొని పోనిమ్ము. చాలాసార్లు ఈ వాక్యాన్ని చదువుతూ ఉన్నప్పుడు నాకు అనిపించింది, దేవుడు నన్ను ప్రేమించి, నన్ను కనికరించి, నన్ను కొన్ని ప్రాంతాల్లో నుండి తప్పించి ఆయన ప్రత్యేకంగా పారిపో, వెళ్ళిపో, దూరంగా వెళ్ళిపో అని నాతో చెప్తున్నప్పుడు నేను దేవుని చేతిలో నుండి తప్పించుకొని దేవుడికే సలహాలు ఇవ్వటానికి ఇష్టపడేటటువంటి వ్యక్తులంగా ఈనాటి క్రైస్తవులు ఉన్నారు. కరుణతో ఆయన కనికరించి తడవ చేశాడు, మరలా దేవుడు కనికరించి బయటికి తెచ్చాడు. కానీ ఈయనకి ఏమైందో ఏమో, కానీ బహుశా అతని సంపద మీద, తన ఇళ్ల మీద ఆ మమకారం పోలేదో, లేకపోతే తన పాత జీవితపు జ్ఞాపకాలు ఇంకా త్వరగా తుడిచిపెట్టుకోలేక పోతూ ఉన్నాడేమో, నాకు తెలియదు. కానీ ఆయన ప్రభువుకి ఇంకొక మనవి చేస్తూ ఉన్నాడు. ఆ మనవి ఏంటంటే, నువ్వు చెప్పిన స్థలానికి నేను వెళ్ళలేను, కానీ నాకు దగ్గరలో ఉన్న ప్రాంతానికి నేను వెళతాను అని ఆయన అన్నాడు. ఒక పేజీ గనక మీరు అలా తిప్పినట్లయితే, మిత్రులారా, ఒక పేజీ గనక మీరు అలా తిప్పినట్లయితే, దేవుడు అతని మనవిని అంగీకరించాడని 21వ వచనంలో మనకు అర్థమవుతుంది. 26వ వచనానికి మనము వచ్చినప్పుడు వాళ్ళ భార్య గారు ఆ దేవుని మనుషులు చెప్పినటువంటి మాటల్ని లెక్క చేయకుండా నాశనమైపోయినట్టుగా కూడా మనకు కనబడుతుంది. 30వ వచనంలో గనక మనం వచ్చినట్లయితే, ఏ ప్రాంతంలోకైతే నేను వెళతానన్నాడో, ఏ ప్రాంతంలో అయితే నాకు క్షేమం అనుకున్నాడో, ఏ ప్రాంతంలో అయితే నాకు ఏమీ కాదనుకున్నాడో, ఆ ప్రాంతంలో కొంత సమయం గడిపిన తర్వాత ఆయనకి భయమేసింది అని చెబుతూ ఉంది. మిత్రులారా, ఈ మాటలన్నీ చెప్పి ఆ తర్వాత దీంట్లోకి వెళ్లాలనేది నా ఉద్దేశం. ఎందుకంటే మీరు చాలా చక్కగా మొదటి వర్తమానం విన్నారు, రెండవ వర్తమానంలోనికి మిమ్మల్ని తీసుకొని రావటానికి నాకు చాలా కష్టమైన పనే అన్నయ్య గారు చెప్పిన తర్వాత. కానీ మీ దృష్టిని దేవుని వాక్యం వైపు మలచడానికి నేను ఇంత మెల్లగా మీతో మాట్లాడుతూ ఉన్నాను. దేవుని యొక్క ప్రణాళికల్లో ఉన్నటువంటి లోతుగారు, రక్షించబడినటువంటి లోతుగారు, సొదొమ పట్టణములో స్థిరపడినటువంటి లోతుగారు, ఆ పట్టణం యొక్క దుర్మార్గాన్ని చూచినటువంటి, దేవుని యొక్క ఉగ్రతకు లోనైనటువంటి పట్టణాన్ని దేవుడు నాశనం చేయాలనుకున్నప్పుడు, దేవుని యొక్క ఆ ఉగ్రత నుండి తప్పించబడాలని లోతుగారిని దేవుడు ఎంతో కనికరించాడు. మిత్రులారా, నా మాట మీరు జాగ్రత్తగా వినటానికి ప్రయత్నం చేయండి. ఇప్పటి వరకు నువ్వు యేసును నమ్మి 20 ఏళ్ళలో, 30 ఏళ్ళలో, 40 ఏళ్ళలో, 10 ఏళ్ళలో, 5 ఏళ్ళలో, 2 ఏళ్ళలో, 3 ఏళ్ళలో అయ్యింది. అనేక సార్లు నీవు నేను ఉండే స్థలాలు నాశనం కావలసినవి, నీవు నేను పనిచేసేటటువంటి స్థలాలు నాశనం కావలసినవి, అనేక సార్లు నీవు నేను ప్రయాణం చేసే వాహనాలు దెబ్బతినాల్సినవి. అయితే ప్రభు వారు నీకు నాకు తెలియకుండా నిన్ను నన్ను కనికరించి ఆయన అనేక సార్లు నిన్ను నన్ను కాపాడాడు. మనము చాలాసార్లు తడవ చేశాం, చాలాసార్లు మనము దేవునికి పాఠాలు చెప్పాం, దేవుని యొక్క మాటలను పెడచెవిన పెట్టాం, అయినా దేవుడు ఇంకా 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 కరుణించి 2020వ సంవత్సరంలో కూడా నీవు ఆయన కృపను చూడాలని నిన్ను నన్ను బ్రతికించాడు. ఆయన్ని బ్రతికించాడు బాగానే ఉంది, చేతులు పట్టుకొని బయటకు లాక్కొచ్చాడు బాగానే ఉంది, అతని మాటను బట్టి ఆయన్ని ఆయన కోరుకున్న ప్రాంతానికి పంపించాడు బాగానే ఉంది, ఈ ప్రాంతంలో నివసించడానికి ఆయనకి భయమేసింది అని దేవుని వాక్యము సెలవిస్తా ఉంది. మిత్రులారా, ఇక్కడ ఒక మాట చెప్పాలని ఇష్టపడుతూ ఉన్నాను. చాలాసార్లు హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, నా ప్రార్థన దేవుడు విన్నానని సంకల సరుచుకునే మనతోటి, దేవుడు ఈ ఉదయకాల సమయంలో నుండి ఇప్పటికి నుండి ఇప్పటికి మరలా మరలా మనతో మాట్లాడుతున్న ఒక ఏక వచనం ఏంటంటే, నీ స్వచిత్తం కాకుండా ఆయన చిత్తానికి నీవు నేను లోబడి బ్రతకాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఇప్పుడు ఇంకొక పని కూడా జరిగింది వాళ్ళకి. అల్లుళ్ళు ఎగతాళి చేశారు, నలుగురుగా బయలుదేరారు. నలుగురులో బయటకు వచ్చిన తర్వాత ఆ ఊరంతా నాశనం అయిపోయింది, ఆ పట్టణం అంతా. ఆ నలుగురిలో ఇంకొక ఆవిడ కూడా పోయింది. ఇప్పుడు ముగ్గురు మిగిలారు. ముగ్గురు మిగిలితే ఆ ముగ్గురు సోయారులో నివసించుటకు భయపడి 30వ వచనంలో తన ఇద్దరు కుమార్తెలతో కూడా సోయారు నుండి పోయి ఆ పర్వతమునందు నివసించెను. ఆ తర్వాత ఏం జరిగిందో ఆ 30వ వచనం నుండి కింది వరకు మీ అందరికీ బాగానే తెలుసు. ఈయన కుమార్తెలు కలిసి దేవునికి విరోధమైనటువంటి పనులు చేసి దేవుని ఆజ్ఞలను తొంగలో తొక్కి బిడ్డల్ని కన్నారు. మిత్రులారా, ఇందుకేనా లోతు గారిని ప్రభు అయిన దేవుడు బ్రతికించింది? చరిత్రలో ఒక మాయని మచ్చ కలిగినటువంటి వ్యక్తిగా లోతు యొక్క సంఘటనలు అనేకమైనవి మనకు కనబడతాయి. చాలాసార్లు కుటుంబంగా కలిసి ఉన్నటువంటి వ్యక్తుల మధ్య కూడా మాట్లాడటానికి ఇబ్బందికరమైనటువంటి సంఘటనలు చోటు చేసుకున్న వ్యక్తిగా ఇతను నిలిచిపోయాడు. భార్య, పిల్లలు, అత్తమామలు, అల్లుళ్ళు, పిల్లలు, మనవలు, మనవరాళ్లు ఉన్నప్పుడు ఈ 19వ అధ్యాయము 30వ వచనం నుండి 38వ వచనం వరకు మాట్లాడటానికి గుండెలు కావాలి, ధైర్యం కావాలి. అది చెప్పుకోవటానికి గొప్ప పని కాదు, అది ఆదర్శవంతమైన పని కాదు, అది మాదిరికరమైన పని కాదు, అది మనుషులు చేసే పని కాదు, అది రక్షించబడిన వాళ్ళు చేసే పని కాదు, అది దేవుని బిడ్డలు చేసే పని అంతకంటే కానే కాదు. నీచంగా, పశువులాగా, మూర్ఖుడులాగా, మూర్ఖత్వం కలిగినటువంటి మనిషిలాగా సొంత కుమార్తెలతోటి దేవునికి వ్యతిరేకమైనటువంటి, దేవునికి రాబోయే దినాల్లో శత్రువులుగా మిగలపోయేటటువంటి వ్యక్తులకు జన్మనిచ్చినటువంటి బ్రతుకుగా మనం అతన్ని చూస్తాం. ఏమండి, నిన్ను నన్ను దేవుడు ఇప్పటి వరకు రక్షించాడు, ఇప్పటి వరకు పోషించాడు, ఇప్పటి వరకు దీవించాడు, ఇప్పటి వరకు అంచెలంచెలుగా అభివృద్ధి చేస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఆయనకు అనుకూలంగా నీవు నేను జీవించాలని, ఆయనను అంటి పెట్టుకొని మనము జీవించాలని, ఆయన యొక్క అడుగులకు మడుగులొత్తేటటువంటి వ్యక్తులుగా మనం ఉండాలని, ఆయన మీద ఆధారపడాలని, ఆయన్ని అడగాలని, ఆయన చిత్తాన్ని కనుగొనాలని, ఆయన్ని మహిమపరచాలని, ఆయనను వెంబడించాలని ప్రభువు కోరుకుంటూ ఉన్నాడు. అందుకే చాలాసార్లు దేవుడు నిన్ను అనేకమైన యాక్సిడెంట్లో నుండి కాపాడాడు. అందుకే దేవుడు చాలాసార్లు అనేకమైనటువంటి ప్రమాదమైనటువంటి ఘట్టముల నుండి నిన్ను నన్ను విడిపించాడు. మనలో చాలా మంది ప్రభువుని ఎరిగినప్పటికీ, లోతు కూడా పేతురు రాసిన పత్రికలో ఆయన మంచివాడే అని రాయబడి ఉంది ఆయన గురించి. 2వ అధ్యాయంలో చూస్తారా, పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 6, 7, 8 వచనాలను గనక మనము గమనించినట్లయితే, పెద్ద అన్నయ్యనటువంటి పేతురు గారు ఆయన గురించి రాసినటువంటి మాటలు మనము గమనిద్దాం. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 6, 7, 8 వచనాలను మనము చూద్దాం. మరియు ఆయన సొదొమ గొమొర్రలను పట్టణములను భస్మము చేసి ముందుకు భక్తిహీనులగు వారికి వాటిని దుష్టాంతంగా ఉంచుటకై వాటికి నాశనమును విధించి దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడి చేత బహు బాధపడిన నీతిమంతుడగు లోతును తప్పించెను. ఆ నీతిమంతుడు వారి మధ్య కాపురముండి తాను చూచిన వాటిని బట్టి విన్న వాటిని బట్టి వారి అక్రమమైన క్రియల విషయంలో దినదినము నీతిగల తన మనస్సును నొప్పించుకొనుచు వచ్చెను. చాలాసార్లు మన విశ్వాస జీవితం కూడా ఇలాగే ఉందేమో. దేవుడు వెళ్లొద్దన్న స్థలాలకి వెళ్లి, స్థిరపడొద్దన్న ప్రాంతాల్లో స్థిరపడి, పారిపోమ్మన్న స్థలాలకు పారిపోకుండా ఉపవాసాలుండి విజ్ఞాపనలు చేస్తూ, ఓ 40 రోజులు 21 రోజులు 7 రోజులు ఏమీ అన్నపానాలు ముట్టకుండా నీ ఇష్టాన్ని నెరవేర్చుకోవటానికి నీ జీవితంలో ఎన్ని ఉపవాస దినాలు గడిచాయో. దేవుని చిత్తంతో మనకు అక్కర్లేదు, దేవుని ప్రణాళికతో మనకు పని లేదు. పాపల్లారా, ఇటు చూడాలి, వాక్యం వినాలి. కొయత్యం దేవుని యొక్క మాటలతో మనకు అస్సలకి అవసరమే లేదు. నేను ఏమనుకుంటున్నానో అది నాకు జరగాలి, అది జరగటానికి నా చేతిలో ఒక ఆయుధం ఉంది, అది ఉపవాస ప్రార్థన, అది విజ్ఞాపన ప్రార్థన, అది విలపించే ప్రార్థన. ఓ సంఘం అంతరండి, మనకు చాలా అవసరాలున్నాయి, మనకు చాలా కోరికలున్నాయి, మన ముందు చాలా మినిస్ట్రీ ఉంది, మన ముందు అది ఉంది ఇది ఉంది, రండి. మన ప్రభువుని మనము గోజాడి అడుక్కున్నామని చెబుతూ ఉన్నారే తప్ప, ఇది ప్రభు చిత్తము, ఇది ప్రభు యొక్క సంకల్పము, ఇది ప్రభు యొక్క భారము, ఇది ప్రభు యొక్క మనసు అని ఎరిగేటటువంటి క్రైస్తవ నాయకులు, క్రైస్తవ సంఘాలు, క్రైస్తవ ఆర్గనైజేషన్స్ ఎన్నో ఎన్నో అని మనం ఆలోచన చేస్తే కొన్నేని చెప్పొచ్చు. క్రైస్తవ కుటుంబాల్లో లేదు దేవుని చిత్తాన్ని ఎరిగేటటువంటి విధానము. క్రైస్తవ సంఘాల్లో కొరవడింది దేవుని చిత్తాన్ని ఎరిగే విధానము. క్రైస్తవ సంస్థల్లో లేకుండా పోయింది దేవుని చిత్తాన్ని ఎరిగే విధానము. దేవుడు కరుణ చూపి, కనికరించి, మహాప్రేమ చేత, కరుణలో సంపన్నుడైన దేవుడు చేతులు పట్టుకుని వాళ్ళని బలవంతంగా లాక్కెళ్లేదాకా కూడా ఆ ప్రాంతంలో నుండి వారు రాలేకపోయారు. మిత్రులారా, దేవుడు నిన్ను ఒక ప్రాంతాన్ని ఖాళీ చేయమని చెప్పాడు, ఒక పాపము నుండి పారిపోమంటూ ఉన్నాడు, ఒక విషయంలో నుండి నిన్ను త్వరగా రమ్మంటూ ఉన్నాడు, లేకపోతే ఉగ్రత రాబోతూ ఉందని ఆయన చెబుతూ ఉన్నాడు. ఇంకా తడవు చేసేటటువంటి గుంపులో ఉన్నావా నువ్వు? ఇంకా తడవు చేసేటటువంటి మనిషిగా ఉన్నావా? ఇంకా తడవు చేసేటటువంటి సంఘంగా ఉన్నారా, సమాజంగా ఉన్నారా? ఆలోచన చేసుకోవాలి మనము. ఒక ఆయన అలా చేశాడు, కరుణ కలిగిన దేవుడు కాళ్ళు చేతులు పట్టుకొని బయటికి తీసుకొచ్చి బ్రతికిస్తే భ్రష్టుడులాగా జీవించాడు. అరే, మనం ఉన్న ఊరు కాలిపోయింది, మనం ఉన్న పట్టణము, అందులో ఉన్న మొక్కలు, మనుషులు భస్మం అయిపోయారు, నలుగురుగా బయటపడ్డాము, ఈ నలుగురిలో ఒక వ్యక్తి కూడా మాయమైపోయింది, ముగ్గురు మిగిలాము అని ఇకనైనా బుద్ధి రాలేదు అయ్యగారికి, తన కుమార్తెలకు. వాళ్ళన్నారు, మనకి దేశం గొడ్డుపోయింది, మనకు భర్తలు దొరకరు, మనము మన అయ్యతోనే పిల్లల్ని కందామని దుర్మార్గమైనటువంటి డిస్కషన్ పెట్టుకున్నారు. పిల్లల మధ్యలో అలాంటి చెడ్డ డిస్కషన్ రావటానికి ఒక కారణమై ఉండొచ్చు. ఆ కారణం ఏంటంటే, ఆ కుటుంబంలో భక్తి లేదు, ఆ ఇంట్లో దేవునికి సంబంధించినటువంటి భయం లేదు, ఆ ఇంట్లో దేవునికి సంబంధించినటువంటి ఆజ్ఞలను వలపోసుకొని నెమర వేసుకొని ధ్యానం చేసేటటువంటి కుటుంబంగా అది మిగిలి ఉండలేదు. అందుకే వాళ్ళిద్దరూ అలా మాట్లాడుకుంటూ ఉన్నారు. వాళ్ళిద్దరూ అలా మాట్లాడుకొని ఏకాభిప్రాయానికి వచ్చి ముందొకరు వెళ్ళి తర్వాత ఒకరు వెళ్ళి ఓ మాయని మచ్చగా చరిత్రలో కలికి తురాయిగా మిగిలిపోయారు. మిత్రులారా, దేవుడు నిన్ను బ్రతికించింది, నన్ను బ్రతికించింది, మనల్ని బ్రతికించింది 2020వ సంవత్సరంలో ఒక నూతన సంవత్సరాన్ని చూడటానికి. దేవుడు నీ పట్ల నా పట్ల చూపించిన కనికరాన్ని మనము ఎందుకు ఉపయోగిస్తున్నామో మనము ఈ మధ్యాహ్నకాల సమయంలో పరీక్షించుకోవాలి. నువ్వు రక్షించబడ్డావు, పాపాలు ఒప్పుకున్నావు, ప్రభువుని ఎరిగావు, బాప్టిజం తీసుకున్నావు, బలలో చేయి వేస్తా ఉన్నావు, పరిచర్యలో పాల్గొంటూ ఉన్నావు. నీవు లేకపోతే అనేక పరిచర్యలు కుట్టుబడిపోతాయి. నీవు మేడ లోతు లేక పేక లోతు పరిచర్యలో మునిగి తేలుతూ ఉన్నావు. అయితే నీ జీవితంలో దేవుని సంకల్పము అర్థం చేసుకునేటటువంటి వ్యక్తిగా నీవు నేను జీవిస్తున్నామో లేదో మనల్ని మనం పరీక్షించుకోవాలి. లోతు గారు ఎంత చెడ్డ మాదిరి! ఈ దినాల్లో అనేక మంది క్రైస్తవ నాయకులు క్రైస్తవ సభ్య సమాజం తలదించుకునేటట్లుగా జీవిస్తూ ఉన్నారని చెప్పటానికి బాధపడుతూనే ఇక్కడి నుండి మాట్లాడాల్సి వస్తుంది. ఒకవేళ దేవుడు ఇలా అనుకుంటాడేమో, లోతు ఇందుకేనా నిన్ను నేను బ్రతికించింది, ఇందుకేనా నాయన నీ చేతులు రెండు, నీ భార్య చేతులు రెండు, నీ ఇద్దరు కూతుర్లు చేతులు రెండు పట్టుకుని నేను కనికరపడి బయటికి తీసుకొచ్చింది ఇందుకేనా నాయన అని దేవుడు గనక ఒకవేళ తనకు ఎదురుగా నిలబడి ప్రశ్నిస్తే ఏం సమాధానం చెప్తాడో. ఒకవేళ దేవుడు నీకెదురుగా నిలబడి 2020వ సంవత్సరంలో ఈ నూతన సంవత్సరంలో ఈ జనవరి మాసంలో ఈ గ్రామంలో నీకెదురుగా నిలబడి ఈ మధ్యాహ్నం నిన్ను ఇలా అడిగితే, ఓ తమ్ముడు, ఓ అన్న, ఓ అక్క, చెల్లి, నిన్ను ఇంతకాలం నేను ఎందుకు బ్రతికిచ్చానో నీకు అర్థమవుతుందా? ఇప్పటికీ నువ్వు మారలేదే, ఇప్పటికీ నా సంకల్పాలు ఎరగలేదే, ఇప్పటికీ నా దగ్గర నా చిత్తాన్ని అడిగి తెలుసుకోలేదే, నిన్ను ఎప్పుడో లేపేసుంటే బాగుండేదని ఒకవేళ దేవుడు ఎదురుపడి కఠినంగా కఠోరంగా ఖండితంగా మనతో మాట్లాడితే నీ సమాధానం ఏమై ఉంటుంది? నా సమాధానం ఏమై ఉంటుంది? బిక్క మొహాలు వేసుకొని గడగడలాడతా, కన్నీళ్లు విడుస్తూ, అయ్యో అయ్యో అని చెప్పి లంపకాయలు వేసుకుని దేవుని కాళ్ల మీద పడాలి కదా అండి. మిత్రులారా, ఈ లోతు గారి గురించి చాలా విషయాలు మాట్లాడాలనుకున్నాను, ఎందుకో పరిశుద్ధాత్మ దేవుడు నన్ను అనుమతించట్లేదు. కనికరపడ్డాడు ఆయన, కనికరపడ్డాడు. దేవుడు నీ పట్ల నా పట్ల ఎలాంటి కనికరం పడ్డాడో ఎఫెసీలకు రాసినటువంటి పత్రిక 2:4 గనక మనం చూస్తే ఆయన కనికరం ఎలాంటిదో మనకు అర్థం అవుతుంది. ఎఫెసీలకు రాసినటువంటి పత్రిక ఒక మనిషి పట్ల దేవుడికి ఉండేటటువంటి కనికరం ఎలా ఉంటుంది? ఎఫెసీలకు రాసినటువంటి పత్రిక 2:4 దానికంటే ముందు 3 గనక చదివితే, వారితో కలిసి మనమందరము శరీరం యొక్కయు మనసు యొక్కయు కోరికలు నెరవేర్చుకొనుచు మన శరీర ఆశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమ వారి వలె స్వభావ సిద్ధంగా దైవ ఉగ్రతకు పాత్రులమైంటమి. ఆయనను దేవుడు నువ్వు ఇప్పటికీ జీవిస్తున్న జీవితంలో దేవుడు నీ మీద ఉగ్రత కురిపించాలనుకుంటున్నాడు, నిన్ను భూమి మీద నుండి తుడిచిపెట్టాలనుకుంటున్నాడు, నన్ను తుడిచిపెట్టాలనుకుంటున్నాడు. మన పాప క్రియలను బట్టి, మన నీచ మాటలను బట్టి, మన యొక్క ప్రవృత్తిని బట్టి, మన యొక్క హావభావాలను బట్టి, మనకున్నటువంటి సహజ సిద్ధమైన పాప లక్షణాలను బట్టి నీవు శరీరాన్ని మనసుని కోరికలతోటి గుర్రాల మీద ఊరేగిస్తున్నట్లు ఊరేగిస్తా ఉంటే ఆకాశంలో ఉన్నటువంటి దేవుడు తన కన్నులార నిన్ను నన్ను చూచినప్పుడు తన ఉగ్రతతోటి నిన్ను నన్ను నాశనం చేయాలనుకుంటుంటే, ఇందాకనే చెప్పాడు కదా అన్నయ్య గారు, సిలువ మీద ఎత్తబడినటువంటి క్రీస్తు ప్రభు వారు తన మహాకరుణ చేత, దేని చేత అండి? మహాకరుణ చేత, మహాకరుణ చేత నిన్ను నన్ను ఆయన ఏం చేస్తున్నాడంటే, ఏం చేస్తా ఉన్నాడు? తన కరుణ చేత ఆయన మనల్ని అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల తన మహా ప్రేమ, ఈ కరుణ కలిగిన దేవుడు తన మహాప్రేమతోటి మనల్ని బ్రతికించాడు. ఓ లోతుని సహజ మరణములో నుండి రక్షిస్తే నిన్ను నిత్యత్వానికి వెళ్ళటానికి ఆటంకంగా ఉన్నటువంటి ఆ ఆధ్యాత్మిక మరణములో నుండి ఈ దేవాతి దేవుడు నిన్ను రక్షించి తన యొక్క గొప్ప పట్టణంలోనికి నిన్ను నన్ను పౌరుడిగా చేశాడు. దీనికి నీ నా గొప్పతనమేం కాదు, ఇది నీ వలన జరిగిన కార్యము కాదు, ఇది దేవుని వరమే, ఇది కృప వలన విశ్వాసం చేత మీరు రక్షించబడ్డారు, ఇది మహాప్రేమ చేత. కరుణలో సంపన్నుడైనటువంటి క్రీస్తు ప్రభు వారు నీకు నాకు మధ్యలో ఉన్నటువంటి ఆ యొక్క నీకు దేవునికి మధ్యలో ఉన్నటువంటి ఆ ఉగ్రతను భరాయించటానికి తనను తాను అర్పించుకున్నాడు, తనను తాను బలిగా సమర్పించుకున్నాడు. మిత్రులారా, నువ్వు రక్షించబడ్డావు, నీ రక్షణ విలువైనది, అమూల్యమైనది, అది కరుణా సంపన్నుడైనటువంటి దేవుని వలన కలిగినది, అది వరమై ఉన్నది, అది ఊరికే దేవుడు తన కృపచేత మనకు అనుగ్రహించాడు. 1993 గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్, అప్పుడు సంయుక్త తెలుగు రాష్ట్రాలు కలిసి ఉన్నప్పుడు ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఈ ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన ఒక జీవోని పాస్ చేశాడు. ఆ జీవో ఏంటంటే 10వ తరగతిలో 6 ఉంటాయి, ఈ 6 5 ఒకడు పాస్ అయ్యి 6 30 గనక ఎవరికైనా వస్తే వాణ్ణి ఏం చేయొచ్చు అంటే 5 కలిపి వాణ్ణి ఇంటర్మీడియట్ జారటానికి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఒక అవకాశం కల్పించింది. ఆ మార్కుల పేర్లు వాళ్ళు ఏం పెట్టారంటే గ్రేస్ మార్క్స్, తెలుగులో చెప్పాలంటే కృపామార్కులు. వాస్తవంగా వీడు 5 పాస్ అయ్యాడు, 6 30 ఇంటర్మీడియట్ చేరటానికి యోగ్యుడు కాదు, కానీ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వీడి మీద దయ చూపించి కరుణ చూపించి వీడి మొహాన ఒక 5 వేసి పో ఇంటర్మీడియట్ చేరు అని చెప్పింది. ఆ మార్కుల పేరు కృపామార్కులు. ప్రియమైన దేవుని బిడ్డలారా, లోతు భూమి మీద జీవించటానికి, ఆ సొదొమ గొమొర్రా పట్టణంలో నాశనం కాకుండా ఉండటానికి ఏమాత్రం అర్హత కలిగిన వ్యక్తిగా నాకు కనబడట్లేదు. నీవు నేను కూడా భూమి మీద బతికి బట్టగట్టడానికి, పరలోకం చేరటానికి మన దగ్గర ఏ యోగ్యత లేదు. అయితే ఆ మహాప్రేమ కలిగిన దేవుడు తన కరుణతోటి నిన్ను నన్ను క్షమించి తన ప్రాణం పెట్టి నీకు నాకు రక్షణనిచ్చి పరలోక పట్టణం చేరటానికి నీకు నాకు అవకాశాన్ని ఇచ్చాడు. రాత్రి అన్నయ్య ఈరోజు ఉదయం కూడా చెప్పాడు, మనల్ని దేవుడు తన ఎదుట పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిలవబెట్టుకోవాలని కోరుకుంటూ ఉన్నాడు. పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిలవబెట్టాలని కోరుకుని కరుణతో ప్రేమతో ఆయన నిన్ను నన్ను రక్షించి నీకు జీవితాన్నిచ్చి, కుటుంబాన్నిచ్చి, సంఘాన్నిచ్చి, ఉద్యోగాన్నిచ్చి, పిల్లల్నిచ్చి, ఆరోగ్యాన్నిచ్చి, నీకు అవసరమైన ప్రతి అవసరాన్ని తీరుస్తూ నిన్ను నన్ను కాపాడుతుంది. ఎందుకంటే నీ ఇష్టమైన కోరికలు కోరటానికి కాదు, నీ ఇష్టం వచ్చినట్లు జీవించటానికి అంతకంటే కాదు, సగటు సామాన్య మానవుడి కంటే హీనంగా జీవించటానికి అంతకంటే కాదు, లోతు జీవితం మచ్చగా మాయగా మిగిలిపోయింది. ఇది లోతు గారి గురించినటువంటి మాటలు. రెండవ వ్యక్తి, రెండవ దినవృత్తాంతాల గ్రంథము 32వ అధ్యాయంలోనికి మనం వెళదాం. రెండవ రాజుల గ్రంథము 20వ అధ్యాయంలో కూడా ఈయన మనకు కనబడతాడు. ఈ 32వ అధ్యాయంలో, రెండవ దినవృత్తాంతాల గ్రంథము 32వ అధ్యాయాన్ని మనము గమనిస్తూ ఉన్నప్పుడు మనకు చాలా విషయాలు కనబడతాయి. ఇక్కడ మనకు హిస్కియా అనేటటువంటి ఒక రాజు కనబడతాడు. ఆ రాజుగారు తన యొక్క రాజ్య పరిపాలనలో ఉన్నప్పుడు ఆయన గారికి ఆరోగ్యం బాగుండదు. 24వ వచనంలో నుండి అండి, 2వ దినవృత్తాంత. ఇక్కడ క్లుప్తంగా రాయబడుతుంది కాబట్టి రాజుల గ్రంథం కాకుండా దినవృత్తాంతాల గ్రంథాన్ని నేను తీసుకున్నాను. ఆ దినములలో హిస్కియా రోగి అయి మరణ దశలో నుండెను అతడు యెహోవాకు మొర్రపెట్టగా ఆయన అతనికి తన చిత్తమును తెలియపరిచి అతనికి సూచన ఒకటి దయచేసెను. హిస్కియాకి ఆరోగ్యం బాగాలేదు, ఆరోగ్యం ఎంతకి తగ్గట్లేదు. ఒక రాజుగా, ఒక చక్కని వ్యక్తిగా ఆయన ఉన్నాడు. 2వ రాజుల గ్రంథము 20వ అధ్యాయంలో గనక మనం వెళితే అక్కడ ఉండేటటువంటి మాటలు ఏంటంటే, దేవుని సేవకుడు ఒకడు ఆయన దగ్గరకు వచ్చి, హిస్కియా గారు మీరు మరణం కాబోతూ ఉన్నారు, మీ ఇళ్ళును మీరు చక్కబెట్టుకోండి అని ఆయనతో చెప్పాడు. హిస్కియా గారు ఎంతో దుఃఖపడి దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు. గోడ తొట్టు తన ముఖము తిప్పుకొని ప్రార్థన చేశాడు. నువ్వు మరణమవుతావని చెప్పటానికి వచ్చిన వ్యక్తి కాంపౌండ్ వాళ్ళు దాటకముందే అదే వ్యక్తి చేత దేవుడు తన మనవని ఆలకించి మరో కొన్ని సంవత్సరాలు నువ్వు బ్రతకతావని ఆ సేవకుడు చేతనే తెప్పించేటటువంటి ప్రార్థన చేశాడు. ఆయన రోగం తగ్గింది, ఆయనకి ఇంకొక 15 ఏళ్లు ఆయుష్ పొడిగించబడినది. మిత్రులారా, దినవృత్తాంతాల గ్రంథాల్లో ఆయన గురించి రాయబడిన మాట ఏంటంటే, ఇందాక మనం చదివినటువంటి వచనానికి కింద అతనికి గర్వం వచ్చింది. 25వ వచనం, అయితే హిస్కియా మనసున గర్వించి, హిస్కియా మనసులో గర్వం వచ్చింది. ఎందుకో దేవుడు చంపాలనుకున్నాడు తన సేవకుడైనటువంటి రాజు అయినటువంటి హిస్కియాని. మిత్రులారా, అది చావైనా కరువైనా ఉపద్రవమైనా కష్టమైనా దేవుడు మనకు సెలవిస్తే జీర్ణం చేసుకునే అంత ఆధ్యాత్మిక స్థితిలోనికి మనం వెళ్ళాలి. దేవా, నేను ఇంకా బతకాలని నువ్వు అడగటంటే దేవుడికి తెలియదా నువ్వు బతికి భూమి మీద చాలా పనులు చేయాలని? నీవు నేను భూమి మీద ఎంతకాలం బ్రతకాలో, ఎలా బ్రతకాలో, ఏమి చేయాలో, ఏమి చేయకూడదో అవన్నీ మన ప్రభువుకి ఎరగమంటారా? మిత్రులారా, రాజు అయినటువంటి హేరోదు జ్ఞానులు తనల్ని అపహాస్యం చేశారని ఎరిగి, యూదులకు రాజుగా పుట్టినటువంటి మెస్సయాని అనగా లోక రక్షకుణ్ణి చంపాలనే తాత్పర్యం కలిగి ఆ ప్రాంతంలో ఉండేటటువంటి వందల మంది పిల్లలను లేక వేల మంది పిల్లలను అతను ఓచకోత కోచినప్పుడు ఇద్దరు బ్రతకలేదా? ఆ ఇద్దరు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు, బాప్తిస్మిచ్చు యోహాను బ్రతకలేదా? ఏం బాప్తిస్మిచ్చు యోహాను దేవునికి మొరపెట్టాడా? అయ్యా నన్ను బ్రతికించు, వాడు కత్తి తీసుకొని జనాల మీద పడి వరస వాయా లేకుండా, బంధుప్రీతి లేకుండా, పిల్లా పాపల మీద జాలి లేకుండా తెగబడి నరుకుతూ ఉన్నాడయ్యా, నన్ను బ్రతికించని చెప్పి బాప్తిస్మిచ్చు యోహాను ఏమైనా మొరపెట్టినట్లుగా మనకేమన్నా కనపడతదా? మిత్రులారా, అదే యోహాన్ని కొంతకాలం తర్వాత నిర్దాక్షిణంగా మెడను కోసివేయలేదా? ఏం అప్పుడు తప్పించిన దేవుడు ఇప్పుడు ఎందుకు మెడను తీపేసిచ్చాడు? ఎందుకంటే బాప్తిసమిచ్చు యోహాను భూమి మీద చేయవలసినటువంటి పని పూర్తయిందేమో. బాప్తిసమిచ్చు యోహాను యొక్క పని, ఆయన ఈ లోకానికి క్రీస్తు ప్రభువు వారి కంటే కొన్ని నెలల ముందు పుట్టి ఆయనకు మార్గము సరళం చేయటానికి వచ్చి ఆయన్ని పరిచయం చేయటానికి వచ్చినటువంటి పని పూర్తయిందని ప్రభువు వారికి తెలిసిన తర్వాత ఆ ప్రభువు వారే, యోహాను రా నా దగ్గరికి అని పిలిచాడేమో. హిస్కియా అని దేవుడు ఎందుకు పిలుస్తున్నాడో మనకు తెలియదు, ఎందుకు రోగాన్ని పెట్టాడో మనకు తెలియదు, ఎందుకు ఆ రోగాన్ని పెట్టి చచ్చిపోతున్నావో అనేటటువంటి సంగతి అతనికి తెలియచేసి అతన్ని పైకి పిలవాలని కోరుకుంటున్నాడో మనకు తెలియదు. దేవుని జ్ఞానం కలిగినటువంటి బైబిలు పండితులు ఏమైనా దాన్ని వివరించగలరేమో, కానీ నాకంత జ్ఞానం లేదు, నువ్వు రా నువ్వు చచ్చిపోతావు అని చెప్ప బోయే ముందు ఆయన ఒక మాట చెప్పాడు, నీ కుటుంబాన్ని ఏం చేయమన్నాడు? ఉందా ఆ మాట? రెండవ రాజుల గ్రంథము 20వ అధ్యాయము చూస్తారండి. రెండవ రాజుల గ్రంథము 20వ అధ్యాయము మొదటి వచనము, ఆ దినములలో ఇస్కియాకు మరణకరమైన రోగము కలగగా ఆమోసు కుమారును ప్రవక్త అయిన యెషయా అతని యొద్దకు వచ్చి, నీవు మరణమగుచున్నావు, బ్రతకవు గనక నీ ఇళ్ళు చక్కబెట్టుకోమని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పగా, మిత్రుడా 2020వ సంవత్సరంలో దేవుడు ఒకవేళ నీ ఇల్లు చక్కబెట్టుకోవటానికి నీకు ఆయుష్ను పొడిగిచ్చాడేమో, 2020వ సంవత్సరంలో నీ సంఘాన్ని చక్కబెట్టుకోవటానికి దేవుడు నీకు ఆరోగ్యాన్ని ఇచ్చాడేమో, నీ బిడ్డల్ని, నీ భార్యని, నీ కుటుంబాన్ని, నీ సంఘాన్ని, నీ సమాజాన్ని, నువ్వు పనిచేస్తున్నటువంటి స్థలాల్లో నీవు సాక్షిగా నిలబడటానికి దేవుడు ఇంకొక సంవత్సరాన్ని నీకు పొడిగిచ్చాడేమో. నా భార్య వాళ్ళ మేనమామ గారు ఒక పెద్ద బిల్డర్ హైదరాబాద్లో, ఎన్టీ రామారావు గారి బిల్డింగ్స్ అన్ని ఆయనే కట్టాడు. ఆయన ఎంత ధనవంతుడో మీకు చెప్పటానికి ఆయన సంపాదించిన డబ్బుల్ని కట్టలు కట్టలు ఇంటికి తెచ్చి ఫ్యాన్ స్పీడ్ 5 మీద పెట్టి ఎగరేసేవాడు మా మేనమామ, నా భార్య వాళ్ళ మేనమామ గారు. నేను ఒక ఫ్యాషన్ డిజైనర్గా ఉండి ముంబై, హైదరాబాదు ఆయా ప్రాంతాల్లో ఉద్యోగాలు చేస్తూ చివరికి హైదరాబాదులో స్థిరపడి ఒక ఫ్యాక్టరీ పెట్టుకున్న తర్వాత ప్రభు నన్ను సంధించి నన్ను సేవకు రమ్మని పిలిచిన తర్వాత నేను నా భార్య వాళ్ళ ఇంటికి వెళ్ళాం. ఆ అంకుల్ గారితోటి చాలాసార్లు, అంకుల్ గారు నమస్కారం అండి, ప్రభు అయిన యేసు క్రీస్తు వారిని నమ్మండి, ఆయనని నమ్మకపోతే నరకానికి వెళతారని బైబిల్ చెబుతుందండి, నా మాట వినండి అంటే నా దగ్గరకు వచ్చి ఆయన చిరునవ్వు నవ్వి, బాబు నువ్వు చాలా మంచివాడు అని మా చెల్లెలు చెబుతూ ఉంటే విన్నాను, నువ్వు చాలా తెలివైన వాడువని మా చెల్లెలు చెబుతూ ఉంటే విన్నాను, నువ్వు చాలా చురుకైన వ్యాపారవేత్తవని చెబుతుంటే కూడా నేను విన్నాను. ఏంటయ్యా నిండు 50 ఏళ్ళు కూడా లేవు, నీకు ఒక అందమైన బిజినెస్ ని వదిలిపెట్టి 3 కుమార్తెలకు తండ్రి అయ్యుండి సేవా అని వెళ్తావేంటయ్యా? చేస్తే చేసావులే, నన్ను కూడా రొంపులోకి రొచ్చులోకి రమ్మంటావేందయ్యా అని చెప్పి నన్ను అనేక సార్లు అపహాసం చేశాడు ఆయన. సరే నా భార్య గారి మేనమామ కాబట్టి మారు మాట్లాడకుండా చిరునవ్వుతోటి అన్న మాటలు దిగమింగి ఎప్పుడు కనపడ్డా అదే పలుకుతో పలకరించేవాణ్ణి, అదే విధంగా ఆయనకి క్రీస్తుని పరిచయం చేసేవాణ్ణి. సరిగ్గా 2 నెలల క్రితం తనకు ఒకగానొక కొడుకుకి పెళ్లి చేయటానికి ఆయన తన స్వగ్రామానికి వచ్చాడు. ఊర్లు తిరుగుతూ ఉన్నాడు పిల్లను వెతుకుతూ ఉంటే పిల్లలు ఎక్కడ దొరకట్లేదు ఆయన ఎక్స్పెక్టేషన్కి. ఆయన బాగా అలిసిపోయి ఒకరోజు తన దగ్గరలో ఉండే బట్టల షాపు దుకాణంలోకి వెళ్ళి ఒక మంచి ఖద్దరు ఖరీదైన షర్ట్ అనుకుని టైలర్ దగ్గరికి వెళ్ళి, ఏ టైలర్ గారు, 30 ఏళ్ల నుండి నాకు నువ్వు బట్టలు కుడుతున్నావు, ఇదిగో ఈ రోజు నేను నీకు ఒక విచిత్రమైనటువంటి పని చెబుతా ఉన్నా. ఆ పని ఏంటంటే, ఖరీదైన షర్ట్ కొన్నాను, దీన్ని చాలా మంచిగా నువ్వు కుట్టు, ఎందుకంటే నా ఒకగానో ఒక కుమారుడి పెళ్లికి దీన్ని నేను ధరించాలి. ఇంకా తన కుమారుడికి పెళ్లి కుమార్తె దొరకలేదు, కానీ ఆ రోజు ధరించబోయే బట్టల గురించి ఆలోచన చేస్తూ ఉన్నాడు. ఆయన దర్జీ దగ్గర ఆ షర్ట్ ఇచ్చాడు. ఇంటికి వచ్చాడు, ఆయనకి మటన్ అంటే చాలా ఇష్టం. సాయంకాలం మటన్ చేయించుకొని భోంచేసి సోఫాలో కూర్చొని తన అన్నదమ్ములతోటి నవ్వుతూ మాట్లాడుతూ తన అన్నయ్యతోటి, అన్నయ్య నొప్పిగా ఉందన్నయ్య అని చెప్పి గుండె పట్టుకున్నాడు. ఆయన అలా మాట్లాడుతూనే ఆయన చనిపోయాడు. ఆయన చనిపోయిన తర్వాత ఆయన్ని బంధువులు హాస్పిటల్కి తీసుకెళ్లిన తర్వాత కూడా ఆయన ఇక బ్రతకలేదు. ఆయన ఎప్పుడో చనిపోయాడండి అని చెప్పారంట డాక్టర్స్. సరే, ఆయన చనిపోయిన తర్వాత బంధువులు, అయ్యో చిన్న వయసులోనే చనిపోయాడు, చాలా తెలివైన వాడు, చురుకైన వాడు, ఎంతో ఆదర్శవంతమైనటువంటి వ్యాపారవేత, ఇంత చిన్న వయసులో చనిపోయాడని చెప్పి బంధువులు, స్నేహితులు, శ్రేయోభిలాషులు ఓ రాష్ట్ర నలుమూలల నుండి అనేక మంది అక్కడికి వచ్చారు. ఆయన పార్థివ శరీరం అక్కడ పడితే రొమ్ములు చరుచుకుంటూ మనుషులు ఏడుస్తూ ఉన్నారు, నా బంధువులు ఏడుస్తూ ఉన్నారు, నా భార్య బంధువులు ఏడుస్తూ ఉన్నారు. నేను కూడా వెళ్ళాను స్థానిక సంఘ కాపరి, ఆ భూస్థాపితానికి సంబంధించినటువంటి కార్యక్రమాలన్నీ ముగిచ్చాడు. నన్ను ఏదో మాట్లాడమంటే నేను మాట్లాడలేనులేండి, మీరు మాట్లాడండి అని చెప్పాను. శ్మశాన వాకిటికి తీసుకెళ్లారు. శ్మశాన వాకిటికి తీసుకెళ్లి ఆయన్ని భూస్థాపితం చేయబోయే ముందు హైదరాబాద్ నుండి ఒక కాల్ వచ్చింది. హైదరాబాద్కు సంబంధించిన వ్యక్తి కాల్ చేశాడు. ఏమండి, అతను నా ప్రియమైన మిత్రుడు, అతను చనిపోయాడని నాకు చాలా ఆలస్యంగా తెలిసింది. నేను హుటాహుటిన బయలుదేరి ఆ భూస్థాపితన జరిగేటటువంటి శ్మశాన వాటికి రావటానికి ఇంకా 15 నిమిషాలు టైం పడుతుంది, నా గురించి అతన్ని కొంచెం ఆపండి అని ఆయన అడిగారు. అప్పటికి ఎన్నో పాటలు పాడారు, ఎన్నో ప్రసంగాలు చేశారు, ఇంకా ఆయన్ని దించటమే తరువాయి. ఆ పక్కనే నా భార్య నా వంక చూసి, మీరేమైనా 2 నిమిషాలు మాట్లాడొచ్చు కదా ఈ ఖాళీ సమయంలో అని నాతో అంది. అప్పుడు దేవుడు నన్ను ప్రేరేపిస్తున్నాడని ఎరిగి నేను అక్కడ ధనవంతుడు బీద లాజరు గురించి ఒక 5 నిమిషాలు మాట్లాడగలిగాను. మిత్రులారా, నేను చెప్పాను ఈయన నాకు బాబాయ్ అవుతాడు, నన్ను ఎంతో ప్రేమించే అంకుల్ అవుతాడు, నా భార్యకి ఎంతో ఇష్టమైన అంకుల్ అవుతాడు. కానీ నేను ఎరిగిన సత్యం ప్రకారము ఈయన క్రీస్తుని ఎరగలేదు, హఠాత్తుగా మరణించాడు, ఈయన నిశ్చయముగా నరకానికి వెళతాడు అని చెప్పాను. ఈయన నిశ్చయముగా నరకానికి వెళతాడని బైబిల్ చెబుతూ ఉందని చెప్పాను. ఆ మాటలు చెప్పబోయే ముందు ఆ ఆంటీ గారిని కలిశాను. ఆంటీ గారు, ఈ మధ్యకాలంలో అంకుల్ గారు ఎప్పుడైనా ప్రభువుని ఎరిగినట్లుగా మీకేమైనా తెలుసా అంటే, లేదు నాయన, అప్పటి నుండి ఇప్పటి వరకు అలాగే ఉన్నాడని చెప్పింది. క్రీస్తుని ఎరగని వాడు మరణిస్తే నరకానికి వెళతాడని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. నేను చెప్పాను ఆ ధనవంతుడు ఆ యొక్క వేదనకరమైనటువంటి స్థలములో అబ్రహామును అడుగుతాడు, తండ్రివైన అబ్రహామా, నాలుక పిడుచగట్టకపోతుందయ్యా, ఒక్క బొట్టు నీళ్లు కనుక నా నాలుక మీద పడేయగలిగితే అదే 10,000 అయ్యా అన్నట్టుగా మాట్లాడతాడు. అక్కడ కనికరం దొరకదు మిత్రులారా, కనికరం దొరకలేదు. అక్కడ బొట్టు కోసం అడుగుతున్నాడండి. మేము ప్రతిసారి ఇక్కడికి వచ్చినప్పుడల్లా ఒక బాటిల్ ఇస్తా ఉన్నారు. మాకు కూడా ఆ తమ్ముడో ఆ అన్నయ్యో ఒక బొట్టు తెచ్చి, అన్నయ్య బాగా అలిసిపోయినట్టుకున్నారు, నాలుక తెరవండి అని చెప్పి ఒక బొట్టు మా నాలుక మీద వదిలితే ఎలా ఉంటుందండి, వెటకారంగా ఉండదు? ఒక బొట్టు అడిగాడండి అక్కడ. ఇక్కడ బొట్టులు గిట్టులు ఏమీ దొరకవు అని చెప్పాడు. చాలా అడిగాడులేండి. ఇంకా అన్నాడు, అయ్యా భూమి మీద అన్నదమ్ముళ్ళు ఉన్నారయ్యా, వాళ్ళు ఈ వేదనకరమైన స్థలములోనికి రాకుండా ఉండునట్లు ఈయన్నక్కడికి పంపించయ్యా. ఆ మాటలు 5 నిమిషాలు అక్కడ మాట్లాడాను. నా బంధువులు అనేక మంది విగ్రహారాధికులు, నా బంధువులు అనేక మంది ప్రభువుని ఎరగని వారు, దేవుడు తన ఆత్మ కార్యం చేసి అక్కడ అనేక మందిని కదిలించాడు. మిత్రులారా, ఇస్కియాతో దేవుడు చెబుతూ ఉన్నాడు, నువ్వు మరణమవుతావు, నువ్వు చచ్చిపోతావు, నువ్వు ఇంకా బ్రతకవు, నీ నూకలు చెల్లినాయి, కుటుంబాన్ని కట్టుకో, మారు మనసుకు దగ్గరగా రా, లేకపోతే మారు మనసు పొందిన వ్యక్తులే ఇతను నీతో నాతో మాట్లాడతావు అన్నాడు. చక్క పెట్టుకోవాల్సిన ఏమైనా ఉన్నాయా? సరిచేసుకోవాల్సిన ఏమైనా ఉన్నాయా? ఇంకా 2 రోజుల్లో చచ్చిపోయేవాడు ఎక్కడెక్కడ డబ్బులు దాచిపెట్టాడో చెబుతాడు, ఏ పాలసీలో ఉన్నాయో చెబుతాడు, ఎవడికెవడికి వడ్డీకి ఇచ్చాడో చెబుతాడు, ఎక్కడెక్కడ ఏం చేశాడో చెబుతాడు. అన్ని రోజులు దాచిపెట్టి ఇక మనం ఇక్కడ నూకలు చెల్లిని అనుకున్న రోజు అన్ని చెబుతా ఉంటాడు. ఈ రోజు ప్రభు నీతో చెబుతూ ఉన్నాడు, నా బంధువుకు తెలియదు నా బంధువు యొక్క మరణము, కానీ మరణించాడు. నా బంధువుకు తెలియదు ఆయన మరణం యొక్క సమయము. డెత్ ఈజ్ సర్టన్ బట్ డెత్ ఈజ్ అన్సర్టన్. మరణము తథ్యము, అయితే అది ఎప్పుడు నీకు నాకు సంభవించుద్దో మనకు తెలియదు. అది ప్రాంతం చూడదు, అది లింగమును చూడదు, అది వయసును చూడదు, అది కులమును చూడదు, అది మతమును అంతకంటే చూడదు. అది ఎప్పుడైనా నీ మీద నా మీద విరుచుకుపడొచ్చు, నిన్ను నన్ను ఒక తుఫానులాగా లేపుకొని పోవచ్చు. అయితే క్రైస్తవులుగా మనకున్న నిరీక్షణ ఏంటంటే, మనము క్రీస్తుని ఎరిగిన ఎడల మనం ఎక్కడ ఎప్పుడు ఎలా మరణించినా ప్రభువు దగ్గరికి వెళతాము అనే నిరీక్షణ. హిస్కియాతో దేవుడు అంటున్నాడు, హిస్కియాతో దేవుడు అంటున్నాడు, నువ్వు చచ్చిపోతావు చక్క పెట్టుకో. ప్రభు ఈ మధ్యాహ్న కాల సమయంలో నీతో చెబుతున్నాడు, ఓ ప్రియమైన మిత్రుడా, అక్క అన్న చెల్లి తమ్ముడు, నీతో ప్రభు మాట్లాడుతా ఉన్నాడు. నువ్వు ఎంతకాలం బ్రతుకుతావో నీకు నాకు మనకు ఎవరికి తెలియదు, కానీ మనం తథ్యంగా మరణిస్తాము. మరణించబోయే లోపల మనల్ని మనము ప్రభువుతో చక్క పెట్టుకోకపోతే, ప్రభువుతో సమాధాన పడకపోతే, ప్రభువుతోటి మనము క్షమాపణ పొందకపోతే నరకమునకు నిశ్చయముగా వెళతాము, అందులో సందేహం లేనేలేదు. హిస్కియాతో చెప్పాడు, హిస్కియా కన్నీళ్లు విడిచి ప్రార్థన చేశాడు, హిస్కియా ఆయుష్ని పొందాడు. అయితే హిస్కియా ఆ దినవృత్తాంతాలు 2 మీరు తీయొద్దులండి, సమయం లేదు. 32వ అధ్యాయము 22వ వచనంలో అతడు 4 విషయాలను బట్టి అతడు గర్వించాడని నా ధ్యానంలో నాకు అర్థమైంది. 22వ వచనంలో తన పక్షంగా దేవుని యొక్క బల ప్రభావం ఉందని అతను ఎరిగి గర్వించినట్లుగా నాకు అర్థమైంది. 23వ వచనంలో పొరుగు దేశాల వారు తనకు చూపేటటువంటి ఆ అపారమైన గౌరవాన్ని బట్టి ఇతనికి గర్వం వచ్చినట్లుగా నాకు అర్థమైంది. 24, 31 వచనాల ప్రకారము దేవుడు ఇతనికి సూచనలు చూపిస్తా ఉన్నాడు, బహుశా అందును బట్టి గర్వం వచ్చిందేమో. 27, 28, 29లో మనం గమనిస్తే విస్తారమైన ఐశ్వర్యం ఉంది, అందును బట్టి గర్వించాడేమో. ఈ మాటలేవి నాకు పెద్ద ఆశ్చర్యం అనిపించలేదు, కానీ దినవృత్తాంతాలు 2వ దినవృత్తాంతాలు 33వ అధ్యాయము 1వ వచనం నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. 33వ అధ్యాయము 1వ వచనం నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. ఆ ఆశ్చర్యం ఏంటంటే, మీరు నేను ఇద్దరమే కలిసి చదివితే అర్థమవుతుంది. మనిషే ఏలని ఆరంభించినప్పుడు ఏమండి, ఎంత వయసు, ఎంతండి వాళ్ళ నాన్నగారికి ఆయుష్ ఎంతకాలం పొడిగిందండి, అంటే ఈయన ఎప్పుడు పుట్టింటాడండి. ఈ మనిషి అయ్యగారి గురించి బైబుల్ చెబుతా ఉంది, వీడు బయలు దేవతలకు బలిపీఠాలు కట్టేవాడు, అహాబు యొక్క మార్గాన్ని ఏమాత్రం విడిచిపెట్టకుండా వెంబడించినటువంటి వ్యక్తి, 55 సంవత్సరాలు పరిపాలన చేసి చెడ్డ కార్యాలకు మాదిరైనటువంటి వ్యక్తి, వెళ్లగొట్టబడినటువంటి జనుల యొక్క మాదిరిని తిరిగి కట్టినటువంటి వ్యక్తి. నాకు అనిపించింది ఈ వాక్యాన్ని నేను ధ్యానం చేస్తామంటే, నేను ఏ కామెంటేటర్ చదవలేదులేండి, దేవుడు నాకు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి నేను ధ్యానం చేస్తే నాకు అర్థమైంది, దేవుడు ఇలాంటి మురికోడు పుడతాడని ముందోడే చంపాలనుకున్నాడేమో. 12 ఏళ్ల వయసు కలిగిన వాడు రాజ్య అధికారానికి రావాల్సి వచ్చింది, ఆయనకి 15 ఏండ్లు ఆయుష్ పొడిగింది. దుర్మార్గుడైనటువంటి ఒక రాజు ఈయన పొట్టలో నుండి వస్తాడేమో అనుకుని ప్రభు చంపాలనుకున్నాడేమో నాకు తెలియదు. మిత్రులారా, దేవుడు తన చిత్తాన్ని మన జీవితంలో ఏమి చేస్తే దానికి మనం కట్టుబడి ఉండడానికి నేర్చుకుందాం, ఇష్టపడదాం. గచ్చమనే తోటలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అన్నాడు, నా వల్ల కావటం లేదు, నాకెందుకో చాలా బాధగా ఉంది నాయన, అయినా నా ఇష్టం కాదులే, నీ ఇష్టమే జరగాలి అన్నాడు. 2000 సంవత్సరంలో దేవుడు నిన్ను నన్ను కోరుకుంటుంది ఏంటంటే, నా ఇష్టాన్ని నీ జీవితంలో నేను చెయ్యాలనుకుంటున్నాను, నువ్వు ఒప్పుకుంటావా? నా ఇష్టాన్ని నీ జీవితంలో ఈ సంవత్సరంలో నేను చూడాలనుకుంటున్నాను, నువ్వు ఒప్పుకుంటావా? ఈ దేవుని గొప్పతనం నాకెంత ఇష్టమంటే, నిన్ను నన్ను అడగకుండా, నీ అనుమతి నా అనుమతి ఆయన అడగకుండా ఏది చేయడండి ఆయన. నువ్వు ఒప్పుకుంటేనే నీ హృదయం లేకొస్తాడు, నువ్వు ఇష్టపడితేనే నీ హృదయం లేకొస్తాడు. కానీ బ్రతవలాడుతూ ఉండే దేవుడు, హృదయం అనే తలుపునొద్ద నిలబడి తట్టుచూ నీ అనుమతి కోసం వేచి ఉండే ఈ కరుణాసంపన్నుడు నిన్ను అడుగుతూ ఉన్నాడు, నిన్ను నేను ఈ సంవత్సరం నా చిత్త ప్రకారం నడిపించాలనుకుంటున్నా. ఈ సంవత్సరం ఏంటి? నీ బ్రతుకు దినములన్నిటియు నేను నీ జీవితంలో ఒక సంకల్పాన్ని నెరవేర్చుకోవాలనుకుంటున్నా. ఇష్టపడతావా? హిస్కియా ఇష్టపడలేదు, లోతు గ్రహించలేదు. నువ్వు నేను ఏ కోవకు చెందిన వారమో మనల్ని మనము పరీక్షించుకోవాలి. నాకు ఇవ్వబడిన సమయంలో ఇంకొక 5 నిమిషాలు ఉంది. ఈ 5 నిమిషాల్లో ఇంకొక వ్యక్తిని మీకు నేను పరిచయం చేసి నా ప్రసంగాన్ని ముగిస్తాను. యోహాను సువార్త 12వ అధ్యాయము మొదటి వచనాన్ని మనము గమనించినట్లయితే, ఇక్కడ ఇంకొక కలికి తురాయి మనకు కనబడతాడు, ఆయనే లాజరు. 11వ అధ్యాయంలో మొదటి వచనాన్ని గనక మనము చూస్తే అక్కడ రాయబడిన ఉన్న మాట ఏంటంటే, మరియా ఆమె సహోదరి అయిన మార్త అనువారి గ్రామమైన బెతానియా. 11వ వచనంలో ఆ ఊరు పేరు ఉంది. ఆ ఊరికి పేరు ముందు ఇద్దరు స్త్రీల పేర్లు ఉన్నాయి. 12వ అధ్యాయము 1వ వచనంలోకి వస్తే అక్కడ ఒక వ్యక్తి పేరు ఉంది, ఆ ఊరు పేరు ఉంది, ఇక్కడ ఇంకొక పురుషుడు పేరు ఉంది. ఎవరో చెప్పగలరా ఆ పురుషుడు ఎవరో? ఎవరండి? మృతుల్లో నుండి లేపిన లాజరు ఉన్న బెతానియా. లాజరు గారికి రోగం వచ్చింది, ప్రభువు వారికి తెలియజేయబడ్డారు, ఆయన రాలేదు, ఆయన చచ్చిపోయాడు, ఆయన పాతి పెట్టబడ్డాడు. ఆ తర్వాత ప్రభువు వారు వచ్చారు, ఆయన్ని బయటకు తీశాడు, సజీవునిగా చేశాడు. ఆ సజీవునిగా చేసిన తర్వాత దేవుడు ఆయనకి ఇంకొక అవకాశం ఇచ్చిన తర్వాత, దేవుడు ఆయన్ని మరణములో నుండి రక్షించిన తర్వాత, ఈ లాజరు గారి జీవితంలో ఉన్న ఒక 4 సుగుణాలని మనము 4 నిమిషాల్లో చూసుకుని మనము ముగిద్దాము. ఈ లాజరు గారు బ్రతికిన తర్వాత ఆయన ఉన్న ఊరికి ఆయన పేరు ముందుందే. మిత్రులారా, మీరుంటున్నటువంటి ప్రాంతాల్లో మీ పేరు ఎలా ఉంటుంది? కొంతమంది సిద్దిపేట ప్రకాశం అన్నయ్య గారు ఉన్నారనుకో, సిద్దిపేట ప్రకాశ్ గారు ఆయన ఊరు వేరు, ఆయన ఎక్కడో మీ అందరికి తెలుసు. కానీ కరీంనగర్ జిల్లాలో, ఇప్పుడు ఏ జిల్లా అయిందో నాకు తెలియదు, నేను తెలంగాణ విడిచిపెట్టి వచ్చాను, అది సిద్దిపేట జిల్లా అయింది. సిద్దిపేట ప్రకాశ్ గారు అంటే లోకం మొత్తం తెలుసు. నువ్వు ఉన్న ఊరికి, నువ్వు రక్షించబడిన నాట నుండి, నువ్వు మరణము నుండి తప్పించబడిన నాట నుండి నీకేమైనా గుర్తింపు ఉందా అన్నయ్య? అన్నా, నువ్వు సేవ చేసే స్థలంలో నీకేమైనా గుర్తింపు ఉంది అన్నయ్య? పోస్ట్ మాస్టర్ తడుముకోకుండా ఆ లెటర్ ముక్కను తీసుకొచ్చి ఒక పేరు ఆ ఊరిని బట్టి నీ దగ్గరికి ఏమైనా తాగలడా? ఇదిగో లాజరుకి తాను మరణములో నుండి దేవుని చేత బ్రతికించబడిన తర్వాత ఆయన జీవితంలో జరిగిన ఒక గొప్ప లక్షణం ఏంటంటే, ఆ ఊరికి ముందు ఆయన పేరుంది. నీ సంఘంలో నీ పేరు ఎలా ఉందండి? నీ కుటుంబంలో నీ పేరు ఎలా ఉందండి? నువ్వు పనిచేసే స్థలాల్లో నీ పేరు ఎలా ఉందండి? నీ ఆర్గనైజేషన్లో నీ పేరు ఎలా ఉందండి? వాడా అని అంటున్నారా? యోహాను రాసినటువంటి పత్రికల్లో ఒక అతను గురించి యోహాను గారు వాడు వాడు అని సంబోధిస్తాడు. నీ నా విశ్వాస జీవితం మనం ఉంటున్న స్థలాల్లో మారుమోగాలని ప్రభువు కోరుకుంటున్నాడు ఈ సంవత్సరం. ఓ లోతును బ్రతికించాను, చెడ్డగా జీవించాడు, హిస్కియాను బ్రతికించాను, గర్వించి ఏదేదో చేశాడు, ఇదిగో నేను లాజరును బ్రతికించాను, ఈ లాజరు తన ఉన్న ఊరికి ఒక మంచి ఏమంటారు సైన్ పోస్ట్గా ఉన్నాడు. ఆయన సమయం లేదు కాబట్టి వేగంగా వెళ్లాలని అనుకుంటున్నాను. 12వ అధ్యాయము 9వ వచనంలో గనక మనం చూస్తే, కాబట్టి యూదులలో సామాన్య జనులు ఆయన అక్కడ ఉన్నాడని తెలుసుకుని మేము యేసును చూచుటకు మాత్రమే గాక మృతుల్లో నుండి ఆయన లేపిన లాజరును కూడా చూడవచ్చిరి. నిన్న రాత్రి పౌలు గురించి అన్నయ్య గారు చెబుతూ ఉన్నాడు 9వ అధ్యాయం అపొస్తల కార్యములో. ఆయన హింసకుడు, హానికరుడు, దూషకుడు, ఇప్పుడైతే ఆయన శ్రమలు పడటానికి ప్రభువు నిమిత్తము ఆయన నింపబడినటువంటి పాత్రగా ఉన్నాడు, ప్రత్యేకించబడినటువంటి వ్యక్తిగా ఉన్నాడు. ప్రభువు నిన్ను నన్ను అడుగుతున్నాడు, ఆయన్ని చూడటానికి జనాలు ఎగబడతా ఉన్నారంట. ఏమండి, నిన్ను బట్టి నీ భార్య ఎన్నడైనా యేసు ప్రభువుని చూడగలిగిందా? నిన్ను చూడటానికి నీ బంధువులు ఎవరైనా అయ్యో ఒకప్పుడు తిరుగుబోతూ తాగుబోతూ తిట్టుబోతూ అలాంటోడు ఇలాంటోడు ఇంత మారాడేంటండి, ఇంత మార్పు చెందాడేంటండి, ఏంటండి అతని మాటలు, ఏంటండి ఆయన సాత్వికము, ఏంటండి ఆయన హావభావాలు, ఇంతకు ముందు ఎంత కోపస్తుడో తెలుసా, ఇంతకు ముందు అసలు మాట్లాడేవాడు కాదు సుమా, ఇంతకు ముందు అలాంటోడు సుమా, ఇలాంటోడు సుమా, విప్లవాత్మకమైనటువంటి ఆధ్యాత్మిక మార్పులు ఎలా వచ్చాయో ఆశ్చర్యపోయి నిన్ను చూడటానికి నీతో మాట్లాడటానికి ఎగబడటానికి ఎవరైనా ముందుకు వస్తా ఉన్నారా? క్రైస్తవులమే క్రైస్తవులమని డప్పు జరుచుకొని మరి చెప్పుకుంటున్నాం కదా. ఎవరైనా నిన్ను చూడటానికి నీ బంధువుల్లో నీ స్నేహితుల్లో ఎవరైనా వస్తారా? నా భార్యోళ్ళ అక్క భర్త, ఆయన కూడా ఒక పెద్ద రియల్ ఎస్టేట్ బిజినెస్ మ్యాన్, ఆయన మొన్న ఒక దినాన ఇలా చెబుతూ ఉన్నాడని నేను విన్నాను, నేను ప్రభువు నమ్మింది, ఎవరో వాక్యం చెబితే నేను నమ్మలేదు, నా భార్యోళ్ళ చెల్లెల భర్త బ్రతుకు చూసి నేను ప్రభువును నమ్మాను. నేను ఎన్నడూ ఆయనకి సువార్త చెప్పలేదు. ఏదైనా కుటుంబ సమస్యలు వచ్చినప్పుడు ఒక దేవుని బిడ్డగా ఎలా మెలగాలో అలా మెలిగేవాణ్ణి, ఒక దేవుని బిడ్డగా ఎలా ప్రవర్తించాలో అలా ప్రవర్తించేవాణ్ణి, ఎక్కడ తగ్గించుకోవాలో అక్కడ తగ్గించుకునేవాణ్ణి, ఎక్కడ అణిగిమణిగి ఉండాలో అక్కడ అణిగిమణిగి ఉండేవాణ్ణి. ఎన్ని తిట్లు పడ్డా, ఎన్ని విమర్శలు వచ్చినా, ఎన్ని దెబ్బలు పడ్డా ఊరికే ఉక్కిరి బిక్కిరిగా చూస్తూ ఉండేవాణ్ణి. అవన్నీ చూశాడు నా తోటి అల్లుడు. ఆయన ఈ మధ్యకాలంలో ప్రభువుని నమ్మి హైదరాబాద్లో బాప్తిస్మం తీసుకున్నాడు. ఆయన బాప్తిస్మం రోజు చెప్పినటువంటి మాట ఇది, ఆయనను చూడటకు. కాబట్టి యూదులలో సామాన్య జనులు ఆయన అక్కడ ఉన్నాడని తెలుసుకుని యేసును చూచుటకు మాత్రమే కాక, ఏమండి యేసు ప్రభువుని చూడటానికి తండోప జనాలు వచ్చారంటే అర్థం ఉంది, అవకాశం ఉంది. లాజరును చూడటానికి వచ్చారంటే ఏంటి అర్థము? ఓ ఎంతో మారి ఉంటారు, ఎంతో మార్పు నొందుంటాడు. మరణములో నుండి బయటకు వచ్చిన తర్వాత జీవాన్ని తీసుకుని భూమి మీద మరొక బ్రతుకుని బ్రతకటానికి సిద్ధపడినటువంటి లాజరుని చూడటానికి అనేకులు ఎగబడతా ఉన్నారు, ఎగబడుతూ ఉన్నారు. నిన్ను నన్ను రక్షించబడిన నాట నుండి ఇప్పటి వరకు ఎవరైనా చూడటానికి ఇష్టపడ్డారా? ఎవరైనా నీ సాక్ష్యం విని, ఎవరైనా నీ వాక్యం విని, ఎవరైనా నీ ప్రవర్తన చూసి మూతి మీద ఏలేసుకొని అయ్యో ఎంత గొప్ప మార్పు నొందావండి, ఎంత గొప్ప మార్పు నొందావని. మొన్న సెమీ క్రిస్మస్ మీటింగ్లో మాట్లాడటానికి ఒక ప్రాంతం నేను వెళ్ళాను. ఆ ప్రాంతంలో ఒక మూలన ఒక గవర్నమెంట్ టీచర్ వాక్యం వింటూ ఉన్నాడు. వాక్యం అయిపోయిన తర్వాత వెనకాల వచ్చి గట్టిగా పట్టుకున్నాడు, ఆడెవడంటే నా రూమ్మెంటే, ఇంటర్మీడియట్లో నా రూమ్మెంటే, నన్ను గట్టిగా పట్టుకుని నువ్వు యేసు ప్రభువు నమ్మేవా, నువ్వు యేసు ప్రభు గురించి ప్రకటన చేస్తున్నావా, పసగారు ఇలా రండి, వీడు మామూలోడు కాదండి, వీడు ఆడ మగ తేడా లేకుండా కాలేజీలో కొట్టేవాడు. వీడికి మాట్లాడటమే తెలియదు, వీడికి అసలు గౌరవించడమే తెలియదు, ఇలాంటి వాడని చెప్పి షాకు గురైపోయాడు. ఒక 10 నిమిషాలు వణికిపోతా ఉన్నాడు, ఎందుకంటే వాడిని కూడా కొట్టాను నేను కాలేజీ గొడవల్లో. మిత్రులారా, ప్రభు అయిన యేసు క్రీస్తు వారు నిన్ను నన్ను తిరిగి బ్రతికించిన తర్వాత ఎలా ఉంది మన సాక్ష్యము, ఏమనుకుంటున్నారు ప్రజలు, ఏమనుకుంటున్నారు సంఘస్థులు, ఏమనుకుంటున్నారు గ్రామస్థులు, ఏమనుకుంటున్నారు మన పైన ఉన్న నాయకులు. దేవుడు నీతో అంటున్నాడు, మిత్రమా 2020 మరొక అవకాశం ఇచ్చాను నీకు, మిత్రమా 2020 ఇంకొక అవకాశం ఇచ్చాను నీకు. నిన్ను నువ్వు ప్రూఫ్ చేసుకుంటావా? నాకు సంకల్పాలు ఎరిగి నేనెందుకు బ్రతికించానో, ఎందుకు రోగంలో నుండి నిన్ను విడిపించానో, ఎందుకు నీకు ఉద్యోగం ఇచ్చానో, ఎందుకు నీకు పిల్లల్నిచ్చానో, ఎందుకు నిన్ను ఇప్పటి వరకు బతికి బట్ట కట్టించానో ఆలోచన చేస్తావని ప్రభువు నిన్ను నన్ను అడుగుతూ ఉన్నాడు. మూడవ మాట ఆయన గురించి చెప్పవలసింది ఒకటి మిగిలి ఉంది, అది చెప్తాను. నాలుగోది చెప్పేదానికి సమయం లేనట్టుగా ఉంది. ఆ మాట ఏంటంటే 10వ వచనం చూడండి మిత్రులారా, 10వ వచనం. అతనిని బట్టి యూదులలో అనేకులు తమ వారిని విడిచిపెట్టారు. ఏమండి? నిన్ను బట్టి చాలా మంది మందిరాలు కొట్టారు, నిన్ను బట్టి చాలా మంది నష్టపోయారు, కన్నీళ్లు కార్చుకొని ఏడ్చుకుంటూ ఇదేమి క్రైస్తవ్యంరా, ఇదేమి సంఘంరా, ఇదేమి సేవకుడురా అని చెప్పి ఎక్కి ఎక్కి ఏడ్చేవాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇన్ని సంవత్సరాల్లో. ఇదిగో ఇక్కడ లాజరును చూచి అనేకులు, యూదులు యేసు ప్రభువును నమ్మటం అంటే మామూలు సంగతి అనుకుంటున్నారా? యేసును నమ్మటం అంటే మామూలు సంగతి అనుకుంటున్నారా? ప్రభు అయిన యేసు క్రీస్తు వారిని యూదులు నమ్మటం అంటే మామూలు విషయం కాదు, అది మహావిషయం. కానీ లాజరును బట్టి అనేకులు తమ వారిని విడిచిపెట్టారంట. ఏ మీ ఇంటికి మేము రాము, రాకపోతే పర్వాలేదు నేను ప్రభు దగ్గరికి వెళ్తా. నీ ఇంటిలో జరిగేటటువంటి శుభకార్యాలకు మేము రాము, రాకపోతే పర్వాలేదు నాకు పరలోకంలో ఉండే ప్రభు కావాలని చెప్పి తమ వారిని విడిచిపెట్టి తెగ తెంపులు చేసుకుని దాయాదులతోటి బంధువులతోటి రక్త సంబంధికులతోటి ఒట్టి విగ్రహ ఆచారాలకు కట్టుబడి దాని ప్రకారం జీవిస్తున్న అనేక మంది, వేషధారులైనటువంటి అనేక మంది, ధర్మశాస్త్రాన్ని పట్టుకుని ఊగులాడే మంది, 613 ఆజ్ఞల్ని పట్టుకుని ఏలాడే వాళ్ళు అనేక మంది లాజరును బట్టి తమ వారిని విడిచిపెట్టి ఎవరిని దగ్గరకు వచ్చారండి? అమ్మా అక్క ఎవరి దగ్గరకు వచ్చారు? యేసును వెంబడించడానికి ఇష్టపడ్డారు. తమ్ముడు, దేవుడు నిన్ను ఈ ఆర్గనైజేషన్ లో ఉంచింది, ఈ శాఖలో నిన్నొక పాస్టర్గా ఉంచింది, ఒక ఇవాంజలిస్ట్గా ఉంచింది, ఒక నాయకుడిగా ఉంచింది, ఒక సభ్యుడిగా ఉంచింది. ఎందుకంటే అనేకులను నువ్వు ఆకర్షించడానికి, అనేకులను ఆకర్షించడానికి. ఈ మధ్యకాల సమయంలో ఒక సంఘ నాయకుల యొక్క ఇద్దరు అన్నదమ్ములకి గొడవలు పడితే అది ఆస్తి తగాదలైతే ఆ ఇద్దరు సంఘానికి నాయకులు. ఓ ఎంతమంది వచ్చి ఎన్ని తీర్చినా గానీ ఎవడు తగ్గట్లేదు, ప్రతివాడు వాక్యమే చూపిస్తున్నాడు, ప్రతివాడు వాక్యమే చూపిస్తున్నాడు. అక్కడ ఎట్లుంది కదా, ఇక్కడ ఎట్లుంది కదా, ఆయన అంటే ఎక్కడ ఉంది కదా, నైట్ 12 1 గంట అయింది, 2 3 4 ఎవడు తగ్గట్లేదు. ఆ సంఘ కాపరి లేచి ఇద్దరు కాళ్ల మీద పడి, మీకు ఉన్న వాక్య జ్ఞానం నాకు కూడా లేదు, కానీ మీ దగ్గర లేనిది ఏంటంటే క్షమాపణ, నేను చూపిస్తున్నాను, నా దగ్గర నేర్చుకోండి అని చెప్పి కాళ్ల మీద పడ్డాడు. మిత్రులారా, వాక్య పరిపుష్టి ఉంది, ఆధ్యాత్మిక లేమి మనల్ని అడుగంటిపోయి ఉంది. తమ వారిని విడిచిపెట్టి వారు ప్రభువుని వెంబడించారని రాసింది. చివరి మాట కూడా చెబుతాలేండి, చెప్పకనే చెబుతాను. ఆ మాట ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువుతో పాటు 11వ వచనం చూడండి, వారు లాజరును కూడా ఏం చేయాలనుకున్నారు? యేసును చంపాలంటే ఒక అర్థం ఉంది, లాజరును చంపటం ఏంటి సార్? లాజరును కూడా లేపేయాలి, వీడిని లేపేయకపోతే యూదుల్లో అనేక మంది యేసుని వెంబడిస్తారు. తూచెంటే తల పారిపోతావు, నువ్వు లేపేస్తా ఆగుతావు అసలుకి. అన్నయ్య ఇందాకదే అన్నాడు, శ్రమ రాకముందే ఎన్నెన్నో ఆపసోపాలు పడతావు. లాజరు అనేటటువంటి ఈ రత్నం ఇంకా కొంతకాలం భూమి మీద ఉంటే మనకు నోకలు చల్లవని చంపాలని ప్లాన్ చేశారంట. ఎంత వైరాగ్యంగా ప్రభు కోసం బ్రతికుంటాడో, ఎంత గొప్పగా యేసుక్రీస్తు ప్రభు వారిని ప్రతిబింబించాడో. ఆయన ఉన్న ఊరికి ఒక మంచి పేరు వచ్చింది. ఆయనను బట్టి అనేకులు ప్రభువు వైపు తిరిగారు. ఆయన్ని చూడాలని మనుషులు ఇష్టపడ్డారు. ఓ ఆయన్ని చంపాలని క్రీస్తు వ్యతిరేకులు విరోధులు ఎగబడటానికి ఇష్టపడుతూ ఉన్నారని ఈ వాక్యం సెలవిస్తా ఉంది. మిత్రులారా, నేను ముగిస్తాను. లోతును దేవుడు బ్రతికిస్తే లోతు దేవునికి సంతోషాన్ని మిగల్చలేదు. హిస్కియాను దేవుడు బ్రతికిస్తే హిస్కియా దేవునికి సంతోషాన్ని మిగల్చలేదు. ఇదిగో దేవుడు లాజరును బ్రతికిస్తే లాజరు దేవునికి రత్నంలాగా జీవించాడు. దేవుని సంకల్పాలు, దేవుని చిత్తము, దేవుని యొక్క ఉద్దేశాలు ఆకలింపు చేసుకుని శేష జీవితాన్ని జీవించాడు. మరలా చనిపోయాడండి. అయితే ప్రభు ఈ మధ్యాహ్నం నీతో నాతో మాట్లాడుతున్న ఒక మాట ఏంటంటే, నిన్ను నేను ఎందుకు ఇంతకాలం బ్రతికించానంటే నీ వలన అనేకులు నా వైపు నేను త్రిప్పుకోవాలని. నిన్ను నేను ఇంతకాలం ఎందుకు బ్రతికించానంటే నిన్ను బట్టి నీ ఉన్న స్థలానికి పేరు రావాలని. నిన్ను నేను ఇంతకాలం ఎందుకు బ్రతికించానంటే నువ్వు నన్ను ప్రతిబింబింప చేయాలని. అనేకులు, అరే వీణ్ణి గనక ఇంకొంతకాలం ఈ ప్రాంతంలో ఉంచితే యేసు రాజ్యంగా మార్చబోతాడని భయపడేటట్టుగా చేయాలని. నువ్వేమో వాళ్ళని వీళ్ళని చూసి భయపడతా ఉన్నావు. దేవుడేమో అనేకుల్ని కలవరపెట్టడానికి నిన్ను నిలబెడతా ఉన్నాడు. రాత్రి అన్నయ్య చెప్పినట్లు బలహీనులమే, వెర్రివారమే, వెలివేయబడిన వారమే, నిత్యమైన వారమే, తృణీకరించబడిన వారమే. అయితే నిన్ను బలవంతుల ఎదుట నిలబెట్టడానికి, జ్ఞానవంతులను సిగ్గుపరచటానికి ఈ ప్రభువు వారు నీకు నాకు ఆయుష్ని, ఆరోగ్యాన్ని, అనేకమైన వాటిని ఆయన ఎక్స్టెండ్ చేస్తా ఉన్నాడు. ఓ మిత్రమా, ఓ అన్నయ్య, ఓ చెల్లిలా, ఓ నాయకుడా, ప్రభు నీతో నాతో మాట్లాడుతున్న మాటలు వినవా. ఈ మధ్యాహ్న కాల సమయంలో ఎందుకు నన్ను ప్రభువు బ్రతికించాడో అని ఆలోచన చేస్తావా? ఎందుకు ఆయన ఇంకా నన్ను బ్రతికిస్తావన్నాడు? ఓ ఒకడికి ఆయుష్షిస్తే వాడు దుర్మార్గంగా పశువులాగా ప్రవర్తన చేశాడు, ఇంకొకడికి చేస్తే గర్వించి ఒక పనికి మాలిన కుమారుని కని దేశంలో నెమ్మది లేకుండా దేవుని యొక్క పనులను చెడగొట్టేవాడిని కన్నాడు. ఒకవేళ నిన్ను నన్ను చూసి దేవుడు ఒకవేళ అయ్యో వీడెందుకు బ్రతికించాను ఇప్పటిదాకా, అయ్యో వీడికి ఎందుకు ఇంత మేలు చేశాను, వీడికి కాకుండా వీడి పక్కింటి వాడికి చేస్తుంటే, వీడికి కాకుండా ఇంకోటికి చేస్తుంటే ఎంత బాగుండేది, అయ్యో కురాజీ నా బెత్సయిదా, నీలో చేయబడిన అద్భుతములు తూరు సీదోను పట్టణములో నేను చేసి ఉంటే అది ఇప్పటికీ గోని పట్టు కట్టుకుని అంగలార్చి నా వైపు తిరిగేది కదా. దేవుడు ఒకవేళ నిన్ను నన్ను చూసి అనుకుంటున్నాడేమో, వీడికి ఇన్ని మేళ్లు చేశా, వీడి కుటుంబాన్ని ఇంత చక్కగా ఇప్పటి వరకు నడిపించా, అయినా మారడేంటి, అయినా నాకు మహిమ తేడేంటి, అయినా నా ఆజ్ఞలను అనుసరించడేంటి, అయినా నా సంకల్పాలని గుర్తుపెట్టుకోడేంటి, నడవడేంటి, ఎరగడేంటి, అంతా నీ ఇష్టమే, నీ కోరికలే, నీ తలంపులే. మిత్రుడా, దేవుడు నిన్ను ఇప్పటి వరకు ఎందుకు బ్రతికించాడంటే, నిన్నెందుకు రక్షించుకున్నాడంటే లాజరులాగా నువ్వు ప్రతిబింబించాలని కోరుకుంటున్నాడు. నేను ఈరోజు మధ్యాహ్నం రెండు ఆల్టర్ కాల్ ఇస్తాను. ఒకటేమో నరకములో నుండి నేను బయటపడాలా అనుకున్న వాళ్ళు, ఓ అగ్ని ఆరదు, పురుగు చావదు, యాతనకరమైన స్థలములో చొట్టు నీళ్లు కూడా దొరకవు, ఆ భయంకరమైనటువంటి ఆ ప్రాంతంలో నుండి ప్రభువు వారు నన్ను రక్షిస్తాడు అని ఈ వర్తమానం ద్వారా విని ఎరిగి పాపాలు ఒప్పుకోవటానికి ఇష్టపడిన గుంపు, మొదట మీరు మీ చేతులను పైకెత్తండి. తమ్ముడు, నాకంటే చిన్నవాడివయ్యా నువ్వు, నువ్వు చెప్పినటువంటి మాటలు నేను ఈ మధ్యాహ్నం విన్నాను, ఆ వేదనకరమైన స్థలములో నుండి నేను బయటికి రావాలనుకుంటున్నాను, కరుణా సంపన్నుడైనటువంటి దేవుడు నన్ను విమోచించటానికి తన కుమారుణ్ణి లోకానికి పంపి తన యవ్వన రక్తాన్ని కాచి తన యొక్క రక్తంలో నా పాపాలు కడుక్కోవటానికి నాకు అవకాశాన్ని అనుగ్రహించాడని సంగతి నాకు అర్థమైంది. ఇప్పుడే ఇక్కడే ఆ ప్రభు వారిని కలుసుకోవటానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను, పరలోక పౌరుడిగా ఉండటానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను, నిత్య రాజ్యంలోనికి వెళ్ళటానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను, నాకు ఆ ప్రభు కావాలి అన్నవాళ్ళు మీలో ఎవరైనా ఉంటే దయతో మీ చేతులెత్తి నాకు చూపించండి. థ్యాంక్ యూ అక్కగారు, థ్యాంక్ యూ అన్నగారు, థ్యాంక్ యూ అండి, వందనాలన్నా అన్నా అక్క, వందనాలన్నా, వందనాలు వందనాలు. రెండవ ఆల్టర్ కాల్ ఏంటంటే, నువ్వు రక్షించబడ్డావు, నువ్వు ప్రభు చేత వాడబడటానికి పిలువబడ్డావు, నీకు బైబిలు అంతో ఇంతో తెలుసు, అయితే దేవుని చిత్తం నీ జీవితంలో ఇంకా అర్థం కాకపోతే ఇక నుండి అర్థం చేసుకుని అర్థవంతంగా నేను బ్రతకాలనుకుంటున్నాను, లాజరు వలె నేను బ్రతకాలనుకుంటున్నాను, నేనున్న సంఘములో స్థలములో సమాజములో గ్రామములో నేను అంటూ ఒక గుర్తింపు పొందాలనుకుంటున్నాను, నేనున్నటువంటి ప్రాంతంలో అనేకులు నన్ను చూసి ప్రభు వైపు తిరిగేటట్లుగా నేను బ్రతకాలనుకుంటున్నాను, చావైనా మరి ఏదైనా నా ప్రభు కోసమే నేనుంటానన్న సేవకులు గాని రక్షించబడినటువంటి విశ్వాసులు గనక ఎవరైనా ఉండి ఈ వాక్యం విని స్పందించేటటువంటి హృదయాలు గనక మీరైతే, దయతో మీ చేతులు కూడా పైకి లేపండి అన్నా, పైకి లేపండి. నేనేదో ఎమోషనల్ గా మాట్లాడినందుకు లేపకండి, నేనేదో బ్రతిమలాడుతున్నానని లేపకండి, లేపకండి. దేవుడు నిజంగా నీతో మాట్లాడితే, నీ గుండెల్లో గుణపం లాంటి మాటలు గనక గుచ్చితే, నువ్వు పశ్చాత్తాప పడటానికి సిద్ధపడితే, నీ కన్నీళ్లు విడవటానికి నువ్వు ఇష్టపడితే, హృదయంతరంగాల్లో నుండి వేదనకరమైనటువంటి పశ్చాత్తాపకరమైన మాటలు రావటానికి నువ్వు సంసిద్ధుడివైతేనే చేయలేపు. అలా రెండు సార్లు ఇచ్చిన ఆల్టర్ కాల్కి చేయలేపిన ప్రియమైన అక్కలు అన్నలు చెల్లెళ్ళు తమ్ముళ్ళు, మెల్లగా మీరు పైకిలండి, మీకోసం సేవకులు ప్రార్థన చేస్తారు. ఎవరు సిగ్గుపడాల్సిన అవసరం లేదు, ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. ఈ స్థలములో దేవుడు నిన్ను సంధించటానికి, నీకు ఆయన యొక్క ఉపదేశాలు అందించటానికి, నిన్ను హెచ్చరించటానికి, నిన్ను గద్దించటానికి, నీకు బుద్ధి చెప్పటానికి ఈ మాటలు వాడుకున్నాడని అర్థం చేసుకో. అన్నయ్య లేస్తారా, ఇంకా ఎవరైనా ఉన్నారా, ఇంకా ఎవరైనా ఉన్నారా, ఈజ్ దేర్ ఎనీవన్ ఎల్స్, ప్లీజ్ మీరెక్కడున్నా లేచి నిలబడండి, మీరెక్కడున్నా లేచి నిలబడండి, మీ నోరులు తెరిచి మీరు ఎందుకు నిలబడ్డారో అందుకు ప్రార్థన చేయండి, మీ నోరులు తెరిచి మీరు ఎందు నిమిత్తం పశ్చాత్తాప పడుతున్నారో ఆ సంగతిని ప్రభువారికి తెలియచేయండి. ఒక అర్ధ నిమిషం మీరు ప్రార్థన చేసుకోండి, సేవకులు మీకోసం ప్రార్థన చేస్తారు.
ప్రార్థన చేసుకుందాం. మీరు నిలవబడిన చోటనే ప్రార్థన చేసుకుంటూ ఉండండి. దేవుడు మీతో మాట్లాడిన ప్రతి మాటను తిరిగి జ్ఞాపకం చేసుకుంటూ ప్రభు సన్నిధిలో సరిచేసుకుంటూ, నీవు నాకు పెంచి ఇచ్చిన ఆయుష్ నేను వ్యర్థంగా అనగా లోతులాగా నేను వ్యర్థం చేసుకొను మీ నామానికి అవమానం తీసుకురాను. ఇజ్కియాకు పెంచి ఇచ్చిన ఆయుష్ను ఇజ్కియా వలె నేను ఒక చెడ్డ కుమారుణ్ణి బయటకు తీసుకుని వచ్చి నీ నామానికి అవమానం తీసుకురాను. ప్రభువా, లాజరు వలె నేను, నువ్వు నన్ను బ్రతికించినందుకు నేను నిన్ను గణపరుస్తా, నీకు మహిమను తీసుకుని వస్తా అనే ఒక మంచి తీర్మానం చేసుకుంటూ ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు మహోన్నతుడైన మా తండ్రి, కృపా సత్య సంపూర్ణుడా, ఈ మధ్యాహ్న కాల సమయంలో మీరు మాతో మాట్లాడి సూటిగా మమ్మల్ని హెచ్చరిక చేసి ముగ్గురు వ్యక్తులను మా